नमो भगवते श्री रमणाय ओम नमो भगवते रामकृष्णाय ओम नमो नारायणाय ओम नमो व्यंकटेशाय ओम नमो भगवते वरदराजाय ओम नमो भगवते देवराजाय ओम नमो भगवते रुद्राय ओम नमः शिवाय ఈ నెల పదకొండవ తేదీ దీపావళి 9వ తేదీ. దీపావళి అమావాస్య 8వ మాస శివరాత్రి చతుర్దశి త్రయోదశి లక్ష్మీదేవి పుట్టినరోజు. త్రయోదశి దీపావళికి వచ్చే ముందు త్రయోదశి లక్ష్మీదేవి పుట్టినరోజు. ఆ త్రయోదశి రోజున కొన్ని బంగారం అంటే ఇష్టమైన వాళ్ళు కాసు బంగారం, 2 కాసులు బంగారం కొనుక్కుంటారు. అరకాసు బంగారం అంత. త్రయోదశి అంటే లక్ష్మీదేవి తల్లి కడుపులోంచి బయటికి రాలేదు. లక్ష్మీదేవి క్షీరసముద్రాన్ని అమృతం కోసం దేవతలు రాక్షసులు మదించినప్పుడు అప్పుడు లక్ష్మీదేవి వచ్చినారు. లక్ష్మీదేవి చంద్రుడు వీళ్ళందరూ అప్పుడు వచ్చారు. క్షీర సముద్రాన్ని అమృతం కోసం రాక్షసులు దేవతలు కలిసి మదించినప్పుడు అందులోంచి లక్ష్మీదేవి ఆ రోజు త్రయోదశి రోజున వచ్చింది క్షీర సముద్రంలోంచి. అది అయితే త్రయోదశి మీకేమో అరకాసుకు బంగారం, కాసు బంగారం కొనుక్కుంటే కొనుక్కోండి. లక్ష్మీ అనుగ్రహం అనేది మీకు అవసరమైతే కొనుక్కోండి, పనికెట్టుకుని అక్కడే. త్రయోదశి చతుర్దశి నరకాసురుడు చనిపోయిన రోజు. అంటే కృష్ణ స్వామి భగవంతుడు కృష్ణుడు నరకాసురుడిని చంపిన రోజు చతుర్దశి. నరక చతుర్దశి అంటారు. చతుర్దశి నరక చతుర్దశి. తర్వాత మాస శివరాత్రి నరక చతుర్దశి అయిన తర్వాత దీపావళి. 7 లక్ష్మీదేవి బర్త్డే, 7/8 నరక చతుర్దశి. అంటే నరకుడిని చెప్ప మాస శివరాత్రి నరకుడు. ఆ రోజు నరకుడిని హత్య, కంసుడు నరకుడు వీళ్ళందరినీ రాక్ష సంహారం కోసం వచ్చాడు కదా స్వామి, ఆయన చేత ఆ రోజు నరక సంహారం జరిగింది. నరక చతుర్దశి అంటారు. సరే నరక ఈ మధ్యన అమెరికా గవర్నమెంట్ కూడా దీపావళిని గుర్తించారు. ప్రపంచంలో ఉన్న గొప్ప పండుగల్లో దీపావళి ఒకటేని అమెరికా గవర్నమెంట్ కూడా గుర్తించారు. దీపావళి అదే నరక చతుర్దశి 14వ తేదీని. నరక చతుర్దశి 14వ తేదీని నరక సంహారం అయిపోయిన తర్వాత రాక్షసి పేరు తగ్గినందుకు 15వ తేదీని 9వ తేదీని 7 లక్ష్మీ జన్మదినోత్సవం, 8 నరక చతుర్దశి నరకను సంహారం చేసిన రోజు. ఆ నరకను సంహారం రాక్షసి పేరు వదిలినందుకు 9ని దీపావళి చేసుకున్నారు, ఉత్సవం చేసుకున్నారు. అది దీపావళి. అలా దీపావళి వచ్చాం. కొంతమంది మనకి ఇక్కడ అలవాట్లేదు కానీ బొంబాయిలో మారువాడేది లక్ష్మీదేవి పూజ దీపావళి రోజున చేస్తారు. త్రయోదశి రోజున ఏదైనా కొనుక్కుంటారు బంగారం ఇటువంటిదైనా మారువాడీలు మనకి అలవాట్లేదు. లక్ష్మీ పూజ దీపావళి రోజున చేస్తారు లక్ష్మీదేవికి. మారువాడీలు బొంబాయిలో బాగా చేస్తారు దీపావళి, మనకి అలవాటు తక్కువ. అది లక్ష్మీదేవి పూజ వాళ్ళు దీపావళి రోజున చేసుకుంటారు, మారువాడీలు ఎక్కువ. అది దీపావళి గురించి. తర్వాత 11వ తేదీ తర్వాత కార్తీక మాసం 11వ తేదీ పాలకుడు క్షత్రియ కళ్యాణ మండపంలో 2 గంటలకి మీటింగ్. 2-2:30 టైంలో మీటింగ్ ప్రారంభమవుతుంది. 11వ తేదీ పాలకుడు క్షత్రియ కళ్యాణ మండపంలో. తర్వాత ఆ రోజున మీరు ఎవరైనా భోజనాలకు కూడా రావచ్చు. కార్తీక మాస భోజనాలు ఉండాలి. భోజనాలకు వస్తే 1 గంట లోపలైనా పెడతారు. 1 గంట తర్వాత భోజనాలు ఉండవు. కార్తీక మాసం భోజనాలు ఉన్నాయి. ఆ భోజనాలకు వచ్చేవారు 1 గంటల లోపల భవిష్యత్ 1 గంటకు భోజనాలు అని అయిపోతాయి. అది ఆ రోజున కార్తీక మాసం భోజనాలు ఆదివారం 11వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2-2:30 టైంలో ప్రారంభం ప్రవచనం. నవంబర్ 11వ తేదీ తర్వాత నవంబర్ 15వ తేదీ జోనపాలెం గీతాభవనంలో, జోనపాలెంలో గీతాభవనం ఉంది. నవంబర్ 15 జోనపాలెం. తర్వాత నవంబర్ 18 తణుకు, నవంబర్ 18 అది క్షత్రియ కళ్యాణ మండపంలో అయితే ఆ మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది తణుకు. పొద్దున్నే వాళ్ళ కమిటీలు మీటింగ్లు అవి ఉంటాయి, క్షత్రియ కళ్యాణ మండపం మీటింగ్లు. నా తణుకి మీటింగ్ మటుకి 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. అక్కడ కూడా ఎవరైనా భోజనాలకు వస్తే రావచ్చు. అక్కడ కూడా కార్తీక మాసం భోజనాలు పెడతారు, తణుకులో కూడా కార్తీక మాసం భోజనాలు పెడతారు. మీ కార్తీక మాసం భోజనాలు చేయాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. అదే కార్తీక మాసం భోజనాలు తోటల్లో పెట్టారు, ఆ తోటలో పెట్టారు. తోటలో ఉసిరి చెట్టు ఉండాలి. అది శాంపల్ ఇప్పుడు బిల్డింగ్లు పెట్టేస్తున్నారు. అసలు పద్ధతి ఏంటంటే తోటలో పెట్టాలి, ఆ తోటలో ఉసిరి చెట్టు ఉండాలి. అది ఇప్పుడు తోటలో ఎవరు పెట్టారు వనభోజనాలు అదే ఆటనే వనభోజనాలు అంటారు, కార్తీక భోజనాలు అంటారు. ఆ వనభోజనం అంటే ఏదైనా వనంలో పెట్టారు, బిల్డింగ్లో పెట్టేస్తున్నారు. అది 18వ తేదీ. తర్వాత మేము 21వ తేదీని అరుణాచలం వెళుతున్నాం. 21వ తేదీ అరుణాచలం వెళుతున్నాం, 22కి వెళతాం. మళ్ళీ మేము తొందరగానే వచ్చేస్తున్నాను, 25 బయలుదేరి వచ్చేస్తున్నాం అరుణాచలం. కారణం అంటే 28 కేవీకర్ అధికారి బర్త్డు, ప్రతి సంవత్సరం పాతాళి మేరకు మనం ఫెయిల్ అవ్వకుండా వెళుతున్నాం 28వ తేదీన. అంటే 27వ తేదీ మీ అరుణాచలం బయలుదేరి మేము ఆకివీళ్ళు నుంచి అలా పాతాళి మేరకు 28 పాతాళి మేరకులో మీటింగ్. అది కేవీకర్ అధికారులు ఆయన జయంతిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను. అంటే ఏమిటి, శరీరం జీవించినప్పుడు చేసేదానికి జన్మదినోత్సవాలు, శరీరం లేనప్పుడు చేసేదానికి జయంతనాలు. శరీరం ఉండగా చేసేదానికి జయంతి అనకూడదు జన్మదినోత్సవాలు, శరీరం లేనప్పుడు చేసిన మటుకి జయంతి అని అనవచ్చు. అది డిఫరెన్స్. అది కార్తీక మాసం మీటింగ్లు 28 చివరి మీటింగ్ 28 పాతాళ మేరకు. భక్తులైన మీకు అందరికీ ఈ సమాచారం తెలియపరుస్తున్నాను. భక్తి అంటే ఒకటి గుర్తు వస్తుంది నాకు, భక్తి కూడా చాలా కష్టపడితేనే కానీ రాదు, చాలా కష్టపడాలి. సరే ఒక్కరోజులో రాదు, ఒక్కరోజులో వచ్చేది. మీరు బాగా చదువుకోవాలనుకోండి ఒక్కరోజులో చదువు వస్తుందా, రాదు. మీరు బాగా ధనవంతులు అనుకోండి ఒక్కరోజు సంపాదనతో ధనవంతులు అవుతారా, రాదు. ఎందుకంటే సాధన కూడా ఒక్కరోజుతో రాదు. ఈ భక్తి కూడా మనం శ్రద్ధగా చేస్తే, అలా దీర్ఘకాలం చేస్తే అది అభివృద్ధి అవుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండి మన నిదానలో మనం ఉండి వారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మనం అలా అనుకరణ చేయకుండా, అనుకరణలో తెల్లకూడదు. పైగా అనుకరణ పిరికి వాళ్ళ లక్షణం, వారు ఎలా ఉన్నారు మనం కూడా అలా ఉందాం అది పిరికి వాళ్ళ లక్షణం. ఎప్పుడూ కూడా ధైర్యవంతుడు స్ట్రాంగ్ మైండ్ ఉన్నవాడు స్ట్రాంగ్ మైన అనుకరణ చేయడు. వాడు భక్తుల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు మనం కూడా అలా ఉందామని అలా అనుకరణ చేయకూడదు. అనుకరణ షేక్స్పియర్ ఏం చెప్పాయంటే, కేవలం మీ పరిస్థితి మీరు చూసుకోకుండా ఇతరులను అనుసరించడం మీ పిరికితనానికి లక్షణం, పిరికి వాళ్ళ లక్షణం. అనుకరణ మంచిది కాదు, మీ పద్ధతిలో మీరు ఉండొచ్చు. అంతే కదా, మనం మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ఆదికి బట్టలు ఇస్తాం, కానీ ఎవళ్ళ ఆదికి మనం బట్టలు ఇవ్వం. అంతే అంచేత మన పద్ధతిలో ఏంటో మనం చూసుకోవాలి, కానీ ఇతరులను అనుకరించకూడదు. అనుకరించే మీరు ప్రతి చిన్న విషయానికి ఇతరులను అనుకరిస్తున్నారంటే మీకు ఆత్మవిశ్వాసం తక్కువ, ధైర్యం తక్కువ. మనకు ధైర్యం తక్కువ ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు మనం కూడా అలా ఉందాం ఇటువంటి భావాలు వస్తూ ఉంటాయి. అది అదే భక్తి కూడా జాగ్రత్తగా పోషించుకోవాలి. ఇప్పుడు మొక్క చూడండి, మొక్క చిన్నప్పుడు నీళ్లు పోస్తాం, దూడ తినేయకుండా చోటు కంచి వేస్తాం, చాలా జాగ్రత్తగా ఉంటాం మొక్క పెంచేటప్పుడు. అలా భక్తిని కూడా జాగ్రత్తగా పెంచుకుంటూ రావాలి. ఈ లోపల మన ఇది బాగా ప్రారంభం బాగపోతే ఈ భక్తి లేని వాళ్ళతో స్నేహాలు కుదిరినాయి అనుకోండి, మామూలుగా వాళ్ళతోటి మన ప్రారంభం కాక మంచి స్నేహాలు దొరకలేదు అనుకోండి, మనం ఎంతో కొంత సంపాదించుకున్న ఈ భక్తి అంతా పోదు. చాలా జాగ్రత్తగా ఉందా, మనం ఏదో కష్టపడి సంపాదించుకుంటాం అనుకున్న భక్తి, ఏదైనా మన ప్రారంభం బాగా ఏదైనా చెడు స్నేహాలు పడతాం అనుకోండి, ఇవి ఉన్నప్పుడు సంపాదించుకున్నంతా పోదు. అయితే కృష్ణుడు ఇవన్నీ ఆలోచించి ఏమని చెప్పాడంటే భగవంతుడి గీతలో, బహుజన్మల కృషి వల్ల కానీ ఆత్మజ్ఞానం కలగదన్నాడు. ఒక జన్మ కృషి సరిపోదు, బహుజన్మల కృషి వల్ల కానీ ఆత్మజ్ఞానం కాదు పాండవ అన్నాడు. తర్వాత ఇప్పుడు ఆ సాధన మనం మోక్షం పొందాలి, నిర్వాణ సుఖం పొందాలి, ఆ మోక్ష సుఖం పొందాలన్న కాంక్ష ఉంటే, ఆ మోక్షకాంక్ష మనం మోక్షం పొందలేకపోయినా అసలు ఆ కాంక్ష అంటూ ఉంటే, మోక్షకాంక్ష నిజమైతే నెమ్మదిగా భోగకాంక్ష తగ్గిపోదు, భోగాలు అనుభవించాలనే కాంక్ష తగ్గిపోదు. నిజమైతే మన మోక్షకాంక్ష నిజమైతే అంటే మనలో మనం చూసుకోవాలి, మనలో మనం చూసుకుంటే మోక్షం అనేది మోక్షం పొందాలనేటువంటి కాంక్ష మనకుంటే, ఆ నిర్వాణ సుఖం బుద్ధుడు చెప్పిన నిర్వాణ సుఖం కానీ హిందువులు చెప్పినటువంటి మోక్షం కానీ లేకపోతే వాళ్ళు క్రైస్తవులు స్వర్గరాజ్యం అంటారు, ఇందులో ఏది పొందాలన్నప్పటికీ ఆ కాంక్ష నిజమైతే, ఏది మోక్షకాంక్ష నిజమైతే మనం పెద్ద ప్రయత్నం లేకుండా సాధనతోటి పెద్ద ఇబ్బంది లేకుండా స్లోగా మోక్షకాంక్ష అభివృద్ధి అయిపోయింది, భోగకాంక్ష తగ్గిపోయింది. శాస్త్రం ఏం చెప్పాడంటే, మోక్షకాంక్ష నీకు ఉన్నమాట నిజమైతే, ఆ జిజ్ఞాస నిజమైతే, ఆత్మజ్ఞానం సంపాదించాలి, ఆత్మానుభవం సంపాదించాలి, ఆ బ్రాహ్మ్యస్థితి పొందాలనేటువంటి అది నిజమైతే, ఇది ఆ తపన నిజమైతే, ఆ తపన నిజమైతే కుళ్ళిపోయిన కుక్క మాంసం మీద మన మనస్సు ఎలా ఎడదో భోగాల మీద కూడా అలా ఎడతారు. మోక్షకాంక్ష మాంసం తినేవాళ్ళు కూడా కుళ్ళిపోయిన కుక్క మాంసం తిందామని అనుకోరు. ఇప్పుడు మాంసం చేపలు తినేవాళ్ళు కూడా కుళ్ళిపోయిన కుక్క మాంసం తిందామని అనుకోరు. శాస్త్రంలో ఏమనంటే, మామూలుగా కుళ్ళిపోయిన కుక్క మాంసం మీద మామూలుగా ఎవరికి కూడా మనస్సు ఎలదు, అలాగే కుళ్ళిపోయిన కుక్క మాంసం మీద మన మనస్సు ఎలాగలదు, అలాగే మోక్షకాంక్ష నిజమైతే భోగకాంక్ష మీద కూడా నీ మనస్సు ఎడద, నిగ్రహించుకోవటం కాదు మామూలుగానే ఎడదను, జబ్బు చేశాక తగ్గించుకోవటం కాదు జబ్బే చేయగలను అది అక్కడ. అంటే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి, రెండు అంటే సాధనకు ఆ రెండు ముఖ్యం. అది మీరు మీ మన మనస్సు మనకు నిగ్రహంలో లేదనుకోండి, మన మనస్సు మనం బాగుపడినా మన మనస్సే కారణం, పాడైపోయిన మనస్సే కారణం. ఎవరిలో స్నేహితులు వచ్చి బంధువులు వచ్చి ఉద్ధరిస్తారనుకోకండి. ఇప్పుడు మనం పాడైపోయినా మనస్సే కారణం, అది మనం గ్రహించటం లేదు. మనం బాగుపడినా మన మనస్సే కారణం. ఏమంటే మన మనస్సు మన చేతిలో లేనప్పుడు, మన మనస్సు మనం చెప్పినట్టు విన్నప్పుడు మనకు 1,000 కోట్లు డబ్బున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే 1,000 కోట్లు డబ్బు ఉన్నాడైనా ఏదో బట్టలు కట్టుకుంటాడో అన్నం తింటాడో ఏదో నీడ కోసం అది ఇల్లు మేడ కట్టుకుంటాడు, అంతకంటే అది చేసేది ఓ డబ్బు ఉంటే ఫ్యాక్టరీ కడతాడు, అంతకంటే ఇంకో డబ్బు ఇంకో ఫ్యాక్టరీ కడతాడు, 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు, అది చిన్నది అంతే మామూలు, అది చిన్నది మామూలుగా అంతే కదా, అదే ఏదో అంత అన్నం తింటాడు ఏదో బట్ట కట్టుకుంటాడు. మన ఆంధ్రులకు ఎవరికైనా డబ్బు ఉంటే పైకి కనిపిస్తూ ఉంటారు డబ్బు ఉన్నట్టు, తమిళ నుంచి కనపడరు. మన ఆంధ్రులకి తమిళకి తేడా ఏంటంటే, డబ్బున్నా తమిళించాలి డబ్బున్న వాళ్ళని మనకు తెలియదు అసలు. ఆంధ్రులకి 10 రూపాయలు ఉండేది 10 రూపాయలు అంటే కనిపిస్తూ ఉంటాడు, 10 ఎకరాలు ఉంటే కనిపిస్తూ ఉంటాడు. తమిళేన్స్ అసలు కనపడరు వాడికి, ఎంత 10 కోట్లు డబ్బున్నా వాడికి జేబులో 10 రూపాయలు కూడా లేదేమో అనిపిస్తుంది, అలా ఉంటారు తమిళ. మన ఆంధ్రులు అలా కాదు, 10 రూపాయలు అంటే 10 రూపాయలు అంటే మనకు కనిపిస్తూ ఉంటాడు, మనకు కనిపించాలని ఆడు కూడా అనుకుంటాడు, అది తెలియని తను ఒక రకంగా ఒక రకంగా తెలియంతను అది. అంచేత చదువు ఉన్నా ప్రయోజనం లేదు, గౌరవం ఉన్నా ప్రయోజనం లేదు, విద్య ఉన్నా ప్రయోజనం లేదు, మన మనస్సు మన స్వాధీనం లేదు. అది ముందు నేర్చుకోవాలి. ఇది భక్తుడు నేర్చుకోవాలి, భక్తుడు కానివాడు నేర్చుకోవాలి, నాస్తికుడు నేర్చుకోవాలి, ఆస్తికుడు నేర్చుకోవాలి. మనం మన మనస్సు మనకి అదే స్వాధీనంలో ఉందనుకోండి, మన మనస్సు మనకి శాంతిగా ఉందనుకోండి, మన మనస్సు మనకి స్నేహితుల్లాగా చుట్టంలాగా ఉపయోగపడుతుంది అనుకోండి, మంచి స్నేహితుల్లాగా ఉపయోగపడుతుంది అనుకోండి, మనకి డబ్బులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రోజులు సుఖంగా వెళ్ళిపోతుంది. అంటే యశస్సు కంటే, ధనం కంటే, చదువు కంటే మనస్సు గొప్పది. ఆ మనస్సును మనం నియమించుకోవాలి. మనస్సు మనం స్వాధీనం చేసుకుంటే ఇక్కడ సుఖపడతాం, చనిపోయిన తర్వాత సుఖపడతాం. చనిపోయిన తర్వాత ఎంచి సుఖపడతాం అంటే శ్మశానంతో శరీరం ఆగిపోతుంది కానీ మనస్సు ఆగదు, కూడా వచ్చేస్తుంది. ఆ మనస్సునే జీవుడు అంటాం మనం. ఆ మనస్సునే మనం జీవుడు అంటాం. వాడు కూడా వచ్చేస్తాడు, ఆ జీవుడు కూడా వచ్చేస్తాడు. ఆ జీవుని బాగు చేసుకోవడానికి మనకి తగినటువంటి ఆ శ్రద్ధ లేదా విలువ తెలివిటం లేదు. అసలు మన మనస్సును మనం బాగు చేసుకోవాలి, మన మనస్సును మనం పవిత్రంగా ఉంచుకోవాలి అని అసలు బాగు చేసుకోవటం మాట్లాడటం దాని విలువ తెలియటం లేదు. అది ఇప్పుడు దాని విలువ తెలిస్తే సంపాదించుకోవాలనిపిస్తుంది మనకు. విలువ తెలియకపోతే ఏం తెలియదు కదా. అంటే మనస్సు విలువ తెలుస్తుంది, దాన్ని బాగు చేసుకోవాలి. తర్వాత ఇంకోటి, మనస్సును బాగు చేసుకుంటే బాగుపడిన మనస్సు కూడా వచ్చేస్తుంది. అదే మీ కూడా వచ్చే బైబిల్ అంటాడు, మీ శరీరానికి ఇచ్చే విలువ, మీ బట్టలకు ఇచ్చే విలువ, మీ నల్లో ఉన్న వస్తువులకి ఇచ్చే విలువ. తర్వాత మీ శరీరం చనిపోయాక మీ కూడా వచ్చే మనసుకి ఆ మాత్రం విలువ కూడా ఇవ్వరాదు. కొంతమంది బట్ట ఏమైనా చిరిగిపోతే బాధపడతారు కానీ మనసు పాడైపోతుంటే బాధపడరు. వాళ్ళకి తెలియని తనం ఉన్నాడు బైబుల్లో. బట్ట ఏదైనా పొరపాటున చిరిగిపోయింది అనుకో చాలా బాధపడిపోతారు, నా బట్ట చిరిగిపోయింది, నా బట్ట చిరిగిపోయింది. కానీ మనసు పాడైపోతే బాధపడరు. వాళ్ళకి తెలియక మన మనసు పాడైపోతుందో మనం బాగు చేసుకుంటే పతనం అయిపోతున్నాం అని తెలియ. అంటే వాళ్ళు బట్టకి ఇచ్చిన విలువ కూడా మనస్సుకి ఇవ్వరు. అది తెలియని తనం, వాళ్ళకు కూడా తెలియని తనం అది. అయితే మనస్సును బాగు చేసుకోవటం అంటే మాకంటే ముఖ్యమైన విషయం ఇంకోటి లేదు. మీరు ఏ మతస్థులైనా సరే, ఏ కులస్థులైనా సరే, మీ పరిసరాలు ఏదైనా సరే మనస్సు, అంటే అది ఎవడైనా మన మనస్సుని అంటే అదే ఐనిష్టం చెప్పాడు, మనస్సే ముఖ్యం. అంటే మనస్సు దాని ప్రాముఖ్యత మీకు తెలియటం లేదు. ఆ మనస్సు యొక్క బాగు కోసం ఆ మనస్సును మన శరీరానికి రోగం వస్తే దాన్ని బాగు చేసుకోవడానికి మనం ఏ విధంగా అయితే రాయవెల్లూరు వెళుతున్నాము, మరో చోటుకి వెళుతున్నాము, మన మనస్సుకి బాగు చేసుకోవడానికి అంశం అయితే భూమి యొక్క అంచు దాకా వెళ్ళమన్నాడు. రాయవెల్లూరు కాదు, భూమి యొక్క అంచు దాకా వెళ్ళమన్నాడు. ఏం చెప్ప, నీ శరీరమే కానీ ఒకవేళ ఇప్పుడు ఆరోగ్యం అనారోగ్యం వచ్చింది బాగు చేసిన కొన్ని ఆరోగ్యాలు చచ్చిపోతుంది. శరీరం ఉండదు. మనం ఎంత పదిలంగా చూసుకున్నా ఏసీగా మన మన జీవితాలన్నీ తీసేసిన శరీరం వాళ్ళ మన శరీరాలన్నీ కూడా తీసేసిన సినిమాలు. శాస్త్రంలో ఏముందంటే మనం అనుభవించే భోగాలు మనం అర్థం చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తుంది. మన అర్థం చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తుంది. మన ప్రతిబింబం బాగా కనపడటానికి అర్థం తుడుచుకుంటాం. మన ప్రతిబింబం అర్థంలో కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం అంటే ఎటువంటిదో మన శరీరంతో అనిపించే భోగాలు, శరీరంతో అనిపించే సుఖాలు, ఆ ప్రతిబింబ సుఖాలు ప్రతిబింబ భోగాలు అన్నాడు. ఏంటి ప్రతిబింబ భోగాలు? మామూలు భోగాలు కదా. ప్రతిబింబ భోగాలు, ప్రతిబింబ సుఖాలు లోకంలో. ఈ ప్రతిబింబ సుఖాలు, ప్రతిబింబ నువ్వు అనిపించే సుఖం స్వతంత్రమైంది కాదనుకో, బయట మనుషుల మీద, బయట పదార్థాల మీద ఆధారపడిందనుకో, ప్రతిబింబ సుఖాలు అనుకో, ఈ ప్రతిబింబ సుఖాలు అలా ఉండవు. మొత్తం పరిణామంలో ఏదో రోజున రెట్టింపు వడ్డీతో సహా నీకు దుఃఖం తీసుకొచ్చేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే వేదాంత పరిభాషలో ప్రతిబింబ సుఖాలు, ప్రతిబింబ భోగాలు. అందుకే ముందు డబ్బు కాదు, ముందు బుద్ధి అన్నాడు శాస్త్రం. ముందు లక్ష్మీ కటాక్షం కాదు, ముందు సరస్వతి కటాక్షం ఉండాలి. ముందు మనకి లక్ష్మీ కటాక్షం రాకూడదండి, ముందు సరస్వతి కటాక్షం రావాలి. ముందు డబ్బు తర్వాత బుద్ధి కాదు, ముందు బుద్ధి తర్వాత డబ్బు. మనకేమవుతుందని బుద్ధి లేని డబ్బు వచ్చేస్తాను, అందుకు పాడైపోతుంది. ఇప్పుడు బుద్ధి లేకుండా డబ్బు వస్తాంటే ఏమవుతుందంటే, ముందు సరస్వతి కటాక్షం లేకుండా లక్ష్మీ కటాక్షం వచ్చేసింది అనుకోండి, అది ఆ డబ్బు ఎలా ఉపయోగించాలో తెలియదు మనకి, భోగాలు పెంచేసుకుంటాం. ఏమండి భోగాలు పెంచేసుకుని ఇందాక మనస్థానం చూడండి, అది ఆ డబ్బు ఏం చేస్తుందంటే మన మనసును శుభ్రంగా పాడు చేసేస్తుంది. తర్వాత మన డబ్బు మనల్ని పాడు చేస్తుంది, లేని అలవాట్లన్నీ తెచ్చి, అంత డబ్బు లేనప్పుడు కొన్ని అలవాట్లు తక్కువ ఉన్నా డబ్బు ఈ అలవాట్లు పెంచేస్తాయి. మనం ఒక గ్లాస్ చాలా తాగుతున్నాం అనుకోండి, మామూలు ఎప్పుడు నేను ఎప్పుడైనా కాకినాడ వెళ్ళినప్పుడు సారా కొట్టుడు నా స్నేహితులు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎప్పుడు నన్ను చూడటానికి వస్తుంటారు, ఈ మధ్యన పని మాకు చాలా బాగుందని నాన్నగారు బోల్డ్ అని సంపాదన మాకు ఎడి చూసిన డబ్బే అంటున్నారు. ఎడి చూసిన డబ్బే అంటే రాత్రి కూడా కొట్టులోనే ఉంటున్నాం. ఆ డిఎస్పీ గారు ఎవడో కొత్త వాడు వచ్చాడు, 11 షాపులు కట్టేయమంటున్నాడు, మాకు నష్టం వస్తుంది, మీరు తీసుకుంటే తెల్లారుదాము తీసుకొని సాయంత్రం అడిగి 10 కట్టేయలేదు, కట్టకపోతే వచ్చి కొట్టేస్తున్నాడు అతను కేసులు పెట్టకుండా. మీతో కేసులు పెట్టి కోర్టులు కావడం తిరుగుతాడని నడుగు ఎంచి కొట్టేస్తున్నాడు. ఈ పోలీసు కొంచెం ఇబ్బందిగా ఉందని అంత డబ్బే ఉంది అంటే 100 రూపాయలు పెట్టి రిక్షా 100 రూపాయలకి 150 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోని రిక్షావుడు వాడు, అందులో సగం ఆ 150 రూపాయల సగం ప్రతి వాడు సారా తాగి వాడు కూడా మాంసం తెప్పించుకుంటాడు, ఆడు మాంసం ముక్కలు తింటూ సారా తాగుతాడు. అక్కడ మామూలుగా రోజుకు ఒక్కడే రోజుకు 2-3 సార్లు వచ్చేస్తాడు మాంసం సాగుతుంది. 70 రూపాయలు మాకు ఆడు 150 రూపాయలు రిక్షా మీద సంపాదిస్తే 75 రూపాయలు మాకు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. మీరు ధనవంతులు సారా కొట్టు వాళ్ళందరూ మేము ధనవంతులు అయిపోయామని చెబుతున్నారు. అంటే శాస్త్రంలో ఏముందంటే ముందు డబ్బు కాదు, ముందు బుద్ధి. బుద్ధి వచ్చిందని డబ్బు వచ్చినా పర్లేదు, కానీ బుద్ధి రాకుండా ముందు డబ్బు వచ్చేస్తే మీ బుద్ధి పాడైపోతుంది, మీరు పాడైపోతారు. అంటే ముందు లక్ష్మీ కటాక్షం కాదు, ముందు సరస్వతి కటాక్షం, తర్వాత లక్ష్మీ కటాక్షం. అంటే అలాగొస్తే పర్వాలేదు, సరస్వతి కటాక్షం లేకుండా లక్ష్మీ కటాక్షం వచ్చింది అనుకుంటే ఆ డబ్బు మనం బాగు చేసి పాడు చేసేస్తాం. అంటే లేని అలవాట్లు పెంచేసుకుంటాం, అక్కర్లేని అలవాట్లన్నీ పెంచేసుకుంటాం, చివరికి చావు వచ్చే రోజుకి జీవుడు శుభ్రంగా పాడైపోయి ఉంటాడు. చివరికి మనకు నరకానికని వెళతాం, అది చీకటి లోకాలకు వెళ్తాం చెడ్డ. వాడు జ్ఞాపకించుకోండి, జామెట్రీలో ఒకటి ఉంది, ఆల్జబ్రా, జామెట్రీ, లేదా అర్థమెట్రిక్, 3 భాగాలు ఉంటాయి మ్యాథమెటిక్స్లో. 3 భాగాలు ఉంటాయి అంటే ఆల్జబ్రా, తర్వాత అర్థమెటిక్, ఆల్జబ్రా అర్థమెటిక్, తర్వాత ఇది ఇంకోటి ఏంటి, అదే 3 భాగాలు ఉంటాయి మామూలుగా ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెక్కల్లో 3 భాగాలు ఉంటాయి. అందులో జామెట్రీ కనిపెట్టినోడు పైథాగరస్. ఈ జామెట్రీ కనిపెట్టినోడు పైథాగరస్. ఆ పైథాగరస్ ఏమంటే భగవంతుడు ఉన్న మాట నిజం, పునర్జన్మ ఉన్న మాట నిజం, జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఎవరో చెప్పిన మాటలు మీరు భుజాన్ని నేర్చుకుంటే వాళ్ళు ఎలాగ పాడేదారు మిమ్మల్ని కూడా పాడు చేస్తారని చెప్పాడు. ఆ ముక్కు పెడిని పీల్చి అలవాటు ఉన్న వాళ్ళ దగ్గర మనం కూర్చుంటా అనుకోండి, కొంచెం పీల్చుకుని మనకు కూడా డబ్బా ఇస్తారు పీల్చుకోండి. ముక్కు పెడిని పీల్చుకునే పక్కన ఉంటారు అనుకోండి, పీల్చుకోమంటారు మనల్ని కూడా కొంచెం ముక్కు పెడు, మనం వద్దంటే మానేస్తారు కానీ మళ్ళీ ఇస్తా ఉంటారు, మీరు కూడా కొంత పీల్చుకోండి. అలా అప్పుడప్పుడు పీల్చుకుంటాం అనుకుని మళ్ళీ మనం డబ్బా కొనుక్కోవాలి. అది రోజు ఇవ్వడం ముక్కుపోవడం, మళ్ళీ మనం డబ్బా కొనుక్కోవాలి. అయ్యి అందుకే ఇప్పుడు ఈ శాస్త్రంలో చెప్పిందండి, ముందు బుద్ధి తర్వాత డబ్బు. బుద్ధి వచ్చిన తర్వాత డబ్బు వస్తే పర్వాలేదు, బుద్ధి లేకుండా డబ్బు వచ్చేస్తే ఆ డబ్బుని మిమ్మల్ని పాడు చేస్తే మీ బుద్ధిని కూడా పాడు చేస్తాం. అయితే ముందు లక్ష్మీ కటాక్షం కాదు, ముందు సరస్వతి కటాక్షం, ముందు అంటే వాళ్ళు మనం బాగుపడటానికి మన క్షేమం కోసం ఎంత నిదానంగా చెప్తారో చూడండి. మనందరం బాగుపడాలని, మనందరం శాంతిగా ఉండాలని, సుఖంగా ఉండాలని ఎంత దూరదృష్టితో చెప్పారో వాళ్ళు చూడండి. తర్వాత భగవంతుడు కర్మకి చాలా విలువ ఇచ్చాడు పనితీరులో. అది ఇండిపెండెంట్ మార్గం అని చెప్పాడు. అంటే ఎవడో కూడా ఎవడో ఒక బ్రాహ్మణ స్థితి పొందిన వాడు తప్పించి బ్రాహ్మణ స్థితి పొందిన వాడు కర్మ విడిచిపెట్టడా అని కర్మ విడిచిపెట్టేస్తాడు. మనం ఎప్పుడు కూడా మనం చేసుకునే పని విడిచిపెట్టకూడదు. ఆ పని మనం విడిచిపెట్టేస్తే వేరే విషయం. మనం చాలామంది ఏమనుకుంటున్నారంటే పని మానేస్తే జ్ఞానం వచ్చేస్తుంది, పని మానేస్తే మోక్షం వచ్చేస్తుంది, పని మానేస్తే జ్ఞానం రాదు మోక్షం లేదు సామర్థ్యం వస్తుంది. తర్వాత మనం చేసుకునే పని మనం చేసుకోవాలి కానీ ఎవళ్ళు ఏదో చేస్తున్నారో మనం చేయకూడదు. ఇప్పుడు డాక్టర్ చేసే పని ఇంజనీర్ చేయకూడదు, ఇంజనీర్ చేసే పని డాక్టర్ చేయకూడదు. దాన్నే అలాగే ఎవరు ఏ రంగంలో ఉంటే ఆ పని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ ప్రవృత్తి అది స్వధర్మము అంటారు. ఏమంటారు? స్వధర్మం. నీ ప్రవృత్తిని బట్టి నీకు ఎక్కడైతే టేస్ట్ ఉందో, ఏ పని అయితే నువ్వు కష్టపడకుండా సహజంగా చేయగలవో అది వదిలేసి ఎదటి వాళ్ళు నీకు తెలియకపోయినా ఎదటి వాళ్ళు ఏదో చేసేస్తారో ఆ పని మనమే ఇది చేద్దామంటే అది పరధర్మం. అదేంటది పదర్ అదే స్వధర్మాన్ని విడిచిపెట్టుకోడు. నువ్వు స్వధర్మాన్ని ఆచరిస్తూ నూరేళ్ళు జీవించు. స్వధర్మాన్ని ఆచరిస్తూ నువ్వు 100 సంవత్సరాలు జీవించు. స్వధర్మాన్ని ఆచరిస్తూ అది సబ్జెక్టు కృష్ణుడు ఎందుకు చెప్పాడంటే ఆయుధాలు కృషి అర్జునుడు ఆయుధాలన్నీ తెచ్చుకున్నాడు ఇంటికంటే. అర్జునుడు ఆయుధాలన్నీ తెచ్చుకున్నాడు. తెచ్చుకుని వాళ్ళందరూ చూశారు, తాతగారు అన్నారు, గురువు గారు, వీళ్ళందరం చంపటం ఏంటనుకోలేదు. అవి యుద్ధం మానేస్తాడు. యుద్ధం మానేస్తే నీ క్షాత్ర ధర్మం, నువ్వు క్షత్రియుడు, నువ్వు ఎవరు క్షత్రియుడు. అది నీ ప్రవృత్తి. అది యుద్ధాలు చేయటం అనేది నీ ప్రవృత్తి. నేను నిన్ను రమ్మలేదు, నువ్వే నన్ను పిలుచుకొచ్చావు ఇక్కడ రమ్మని. నేను నిన్నేమి ఇక్కడ యుద్ధం చేయమని చెప్పలేదు, నువ్వే నాకు సహాయం చేయమని తీసుకొచ్చావు. ఏదో నీ రథానికి రాజసారథగా ఉంటానని చెప్పాను. ఇప్పుడు ఆయుధాలు తెచ్చుకోమని నేను చెప్పి బాణాలు ఇవన్నీ తెచ్చుకున్నాక యుద్ధం, అవన్నీ తెచ్చుకోమని నేను చెప్పలేదు. ఇవన్నీ ఆయుధాలన్నీ దగ్గర పెట్టుకుని యుద్ధం చేయాలంటున్నావు. యుద్ధం చేయాలంటే కొద్ది నీ స్వభావం, నీ ప్రకృతి నీ చేత చేయించి తీరుతుంది. అంటే యుద్ధం చేయటం అనేది నీ ప్రవృత్తి. అంటే మనల్ని అందరినీ దాడి చేయమని కాదు. అతను క్షత్రియ, అతను క్షాత్ర ధర్మం అది, అతను ధర్మం అది, క్షాత్ర ధర్మం. అంటే నీ ప్రవృత్తి అది. ఒకవేళ నేను చెప్పకపోయినా, యుద్ధం చేయమని నేను చెప్పకపోయినా, నీ స్వభావం నీ ప్రకృతి చేయిస్తుంది నీ చేత. ఒకవేళ నువ్వు నేను ఇది సదాం ఎవరో మంత్రాలు చదువుతున్నారు, నేను కూడా అలా మంత్రాలు చదువుతాను, నీ పని మానేసి అక్కడికి వెళతాం అనుక, కృష్ణుడు చెప్తాడు ఊరికి అది పరధర్మానికి వెళతాం అనుక, దానికి ఏమని చెప్పాడంటే నది వరద తీవ్రంగా ఉందనుకోండి, నది వరద తీవ్రంగా ఉంది, ఆ వరదలో ఎదురెదటానికి ప్రయత్నం చేసేవాడు ఎవడు? ఎదురెదటానికి ప్రయత్నం చేయటం ఎటువంటిదు? నీ స్వధర్మం విడిచిపెట్టి పరధర్మాన్ని ఆచరించుకుంటాడు. నీకు కాళ్ళు లాగుతాయి, చేతులు లాగుతుంది, ఒక జాండ కూడా ఎదరకెళ్ళావు. ఈ లోపల కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి. ప్రవాహానికి ఎదురు ఎలా ఇస్తావు? నీ స్వభావానికి అనుకూలమైన పని చేయగలవు, కానీ నీ స్వభావానికి వ్యతిరేకంగా నువ్వు పని చేయలేవు. చేసిన సాగదది. డాక్టర్లకు ఎక్కువ డబ్బు వస్తానని ఇంజనీర్లు కూడా మేము అదే చేస్తా ఉంటే ఎక్కడ కూరుతుందండి? చాలా మంది మనుషులు చంపేస్తారు నీ చివరికి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, ఎవరు చేసుకునే పని అది చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది మనుషులను చంపేసంటే సాయంత్రం వచ్చి స్నానం చేసి శుభ్రంగా భోజనం చేసి నిద్రపోతాయి, హాయిగా నిద్రపోతాయి. ఎవడో అంత హాయిగా ఉన్నట్టు నువ్వు మనిషిని చెంపి అలా ఉండగలవా? అది వాళ్ళకి అలవాటు, అలా మనుషుల్ని చంపటం. అంచేత పరధర్మం నీకు ఎవడేదో చేస్తున్నావు, నువ్వు చేయించేదంటే నదిలో నదికి ఎగిరి ఎదటం. ప్రయత్నం చేస్తే నువ్వు ఎదురు ఎలాగలేవు, నీ కాళ్ళు చేతులు పడిపోతే వరకు పరధర్మం అటువంటిది. ఇప్పుడు కాఫీ కాసుకుంటాం మనం, వేడిగా ఉందనుకోని పాలు కాసుకుంటాం, వేడిగా ఉందనుకోని నీళ్లు కాసుకుంటాం, బాగా వేడిగా ఉన్నాయనుకోని ఫ్యాన్ కింద పెట్టుకుంటాం. బాగా వేడిగా ఉన్నాయనుకోని నీళ్లు చల్లారాలంటే మనం ఏం చేస్తామండి? ఫ్యాన్ కింద, ఏ ఫ్యాన్కి వేడి నీళ్లు చల్లారు, తొందరగా చల్లారనుకుంటే ఎక్కడ పెట్టుకుంటాం? ఫ్యాన్ కింద. అదే భగవాన్ చెప్పి, అదే గీతలు ఏం చెప్తున్నాయి, కూల్ యువర్ మైండ్ బై ది నేమ్ ఆఫ్ గాడ్. నీ మనస్సు కుదిరిగా లేదనుకో, వేడి వేడిగా ఉందనుకో, నీ మనస్సు కుదిరిగా లేదనుకో, వేడి వేడిగా లేదనుకో, అది వేడి నీళ్లు ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఎలా పరచబడుతుందో. భగవంతుని పేరుల్లో శంకరుడు నేను, కుమారస్వామి నేను, రాముడు నేను, చాలా ఈ రకంగా నేను అవతరించాను కదా. నీకు ఇష్టమైన పేరు తీసుకుని ఏదో డివైన్ నేమ్, శంకర, కృష్ణ, రామ, అది నేమ్ ఆఫ్ గాడ్. అంటే నీళ్ళు ఎలా చల్లబెట్టుకుంటున్నావు, వేడిగా ఉన్న నీళ్లు ఎలా. భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టిన విషయంలో చెప్తారు. వేదాల్లో ఉన్న సారం, వేదాల్లో ఉన్న సారం భారతం. అంటే వేదాల్లో ఉన్న సారం తీసుకొచ్చి భారతంగా, భారతంలో కూడా, భారతం అంటే చిన్న విషయం అనుకోకండి, ప్రపంచంలో ఎన్ని రకాల మనస్తత్వం గల మనుషులు ఉన్నారో అందరి గురించి భారతంలో చెప్పాడు. మనకి ఏదైనా అసూయ ఉందనుకో, అందులోంచి ఎలా తప్పుకోవాలో కూడా చెప్పాడు. రోగం చెప్పాడు, రోగానికి మందు చెప్పాడు. అసూయ అనేది ఒక రోగం, ఇది చెప్పే సూర్యుడు దానికి మందు చెప్పాడు. అందులోంచి ఎలా, మీకు ఎవరికైనా బాగా డబ్బు ఉందనుకోండి, మిమ్మల్ని చూసి మీ దాటి మీకు ఎవరికైనా విద్య ఉందనుకోండి, వాళ్ళు వాళ్ళు చేసుకున్న కృషిని బట్టి అవి వచ్చినాయి, వాళ్ళకు ఉంటే ఉండనివ్వండి. మన అసూయ పట్టడం వల్ల ఏం మనకు రాదు, అసూయ పట్టడం వల్ల మనకేమి రాదు, అది ఏదో వాడికే ఉండనివ్వండి. అసూయ ఎప్పుడు వస్తుందంటే అది మనకు కావాలనుకుంది అప్పుడు వస్తుంది. మీకు 1,000 కోట్లు ఉంటే అసూయ ఉండదు, అర్థం సబ్జెక్ట్. ఇటువంటి రహస్యాలు ఎన్నో గీతలో చెప్పాడు. మీకు 1,000 కోట్లు మీకు ఉన్నాయనుకోండి, నాకు అసూయ రాదు. డబ్బు నాకు మీ డబ్బు నాకు కావాలనుకున్నప్పుడు అసూయ వస్తుంది. మీకున్న విద్య నాకు కావాలన్నప్పుడు, నాకు కావాలనుకున్నప్పుడు అసూయ వస్తుంది. అదే విధంగా వాడుకుంటే వాడుకు ఉంది, నాకు కావాలి, అది వాడికి ఉండనివ్వండి. అది నాకు కావాలని అనుకోని అనుకోండి, నీకు 1,000 కోట్లు ఉంటే ఓ దేశానికి రాజు అయితే మిమ్మల్ని చూసి నాకు అసూయ రాదు. గడ్డం ఏం చేయొచ్చు, ఏ వాడికి ఉన్నదే వాళ్ళు తింటున్నారు, మనకు ఉన్నదే మనం తిందాం అనుకుంటే అసూయ ఏంది, అసూయ ఏంటి. వాళ్ళకున్నది వాళ్ళు తింటున్నారు, మనకున్నది మనం తిందాం అనుకుంటే వాడికి అసూయ ఏంటి, వాడికి అసూయ ఏంటి. పై ఇంకోటి అసూయ వాళ్ళకి కలిసి వచ్చేది లేదు. అంచేకాదు అర్జునుడు నువ్వు అనసూయుడు, అర్జునుడికి కృష్ణుడికి అర్జునుడు చుట్టము స్నేహితుడు, భక్తుడు కూడా. కృష్ణుడికి అర్జునుడు చుట్టము స్నేహితుడు, భక్తుడు, ఎక్కువ సహచరుడు కూడా. ఎక్కువ ట్రావెలింగ్లో కూడా ఎక్కువ కృష్ణుడు అర్జునుడు కూడా ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటాడు, ట్రావెలింగ్ ఫ్రెండ్ కూడా. కానీ ఒకటి చెప్పాడు, నీలో ఎప్పుడు కూడా నీ ముఖంలో నీ ఫేస్లో ఎప్పుడు నువ్వు అసూయను చూడలేదన్నాడు. అయితే నీ పేరు అనసూయుడు. ఇప్పుడు నా కూడా గంటల తరబడి నా కూడా ఉన్నావు, నువ్వు ఎప్పుడు నీ ముఖంలో అసూయ చూడలేదు. ఎవరి పచ్చగా ఉన్నా నీకు ఎప్పుడు అసూయ కనపడలేదు. అంటే నువ్వు అనసూయుడు. ఆ ఒక్క గుణం వల్ల నీకు నేను స్వాధీనం అయ్యాన్నాడు భగవంతుడు. అంటే మనస్సులో ఉండి పైకి రాకుండా. అప్పుడు అందరికీ కళ్ళు ఉన్నాయి కదా, అందరికీ రెండేసి కళ్ళు ఉన్నాయి. అసలు కళ్ళు మీరు పరీక్ష పెట్టి చూస్తే అక్కడ అసూయ ఉందో తెలిసిపోతుంది. కృష్ణుడికి ఉన్నంత ప్రతిభ మనకు అక్కర్లేదు. మామూలుగా కూడా మీరు అందరికీ రెండేసి కళ్ళు ఉన్నాయి కదా, ఆ కళ్ళు మీరు పరీక్ష పెట్టి చూస్తే లోపల మనసులో రోగాలనేది తెలిసిపోతుంది. ఒక అసూయ కాదు, ఏముంది ఆ మనసులో, ఏమి చెడ్డందో అంత కళల్లో తెలిసిపోతుంది. ఒక అసూయే కాదు, ఆ మనసులోని మనం ఎవరి కళ్ళు అనేది ఎలా ప్రశాంతంగా చూస్తూ ఉంటుంది, వాళ్ళ మనసులోని చెడ్డంతా కళ్ళ ద్వారా వచ్చేస్తుంది. అంటే మీకు రజోగుణం ఉంటుంది, కళ్ళల్లో కనిపిస్తుంది. మీరు మనకు సోమరతనం ఎక్కువ ఉంది అనుకోండి, బద్ధకం ఎక్కువ అనుకోండి, అది కూడా కళ్ళల్లో కనిపిస్తుంది. అయితే మనకు సత్వగుణం ఎక్కువ అనుకోండి, ఆ సత్వగుణం నిర్మలత్వం ఎక్కువ అనుకోండి, అది కూడా కళ్ళల్లో కనిపిస్తుంది. మీరు అద్దరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీ మనసును నిర్మలంగా ఉంచుకుని, నిశ్చలంగా ఉంచుకుని ఎదుటి వారి కళ్ళల్లో చూస్తే వాళ్ళ మనసులో దోషాలను కూడా కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు నీ ముఖం భగవంతుడికే కదా మనకే కనిపిస్తుంది. అయితే మన మనసు నిర్మలంగా ఉంచుకుని చూడాలి. ఎప్పుడు నీ ముఖంలో నాకు అసూయ కనపడలేదు అర్జున, అనసూయుడు అయ్యాను. ఆ ఒక్క గుణం, ఆ గ్రేట్ క్వాలిటీ, ఆ గుడ్ క్వాలిటీ అంచేది. అందుకే నీకు నేను స్వాధీనం అయ్యానంటాడు. అంటే కూలియర్ మైండ్ బై ది నేమ్ ఆఫ్ గాడ్, బై రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఎలా అంటే మనం ఇప్పుడు ఈ నీళ్లు, ఇప్పుడు ఏదైనా బాగా వేడిగా ఉన్న నీళ్లు మనం ఫ్యాన్ కింద ఎలా చల్లారి పెట్టుకుంటాం ఏదైనా వస్తువు, అలాగే నువ్వేం చేస్తావంటే నా ఏదో పేరు, శంకర, శివ, రామ, కృష్ణ, ఇంకోటి ఏదో డివైన్ నేమ్స్ ఏదైనా ఇది ఏదో ఒకటి తీసుకో, నీకు నచ్చిందేమే, నీకు నచ్చిందేమో ఏదో ఒకటి తీసుకో. దాన్ని ఉరికే మామూలు యాంత్రికంగా అనుకోకు, ప్రేమపూరితంగా అనుకో. లైఫ్ వితౌట్ లవ్ ఇది వేస్ట్ అన్నాడు కృష్ణుడికి. రాముడిది ధర్మం అవుతారు, కృష్ణుడిది ప్రేమ అవుతారు, అంత ప్రేమ. రాముడిది ధర్మం అవుతారు, వాడికి ధర్మం 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 అని, వీడికి ప్రేమ ప్రేమ ప్రేమ. కృష్ణుడి ప్రేమ ఏంటంటే, కృష్ణుడు మధుర వచ్చినప్పుడు కృష్ణుడు బలరాముడు చాకలాడు బట్టలు ఇస్త్రీ చేయించి పట్టుకెళ్తున్నాడు కంసుడికి. చాకలాడు బట్టలు ఇస్త్రీ చేసి పట్టుకెళ్తున్నాడు ఎవరికి, కంస మహారాజు. ఈ కృష్ణుడు ఏంటంటే బాల పిల్లవాడు కదా కృష్ణుడు పరమాత్మ ఏంటి, గొల్ల పిల్లలతో స్నేహం వాడికి. రాముడు ఎటువంటి స్నేహాలు ఎప్పుడు చేయలేదు, ఆడేమో భగవంతుడు పిల్లలేమో స్నేహాలు గొల్ల పిల్లలు, ఆవులు కాసుకుని వాళ్ళు గేదెలు కాసుకుని వాళ్ళు తెలుస్తుంది. ఆ చాకలు ఆడి ప్రేమ గురించి చెప్తున్నాను. ఆ బట్టలు నాకు ఇవ్వయ్యా అన్నాడు. ఎవరు కృష్ణుడు, చాకలు నీ ముఖానికి ఈ బట్టలు కంస మహారాజుకి ఇస్త్రీ చేసి పట్టుకెళ్తున్నా, నీ ముఖానికి ఈ బట్టలు అంటున్నాడు. ఒక దవడ మీద ఒకటి కొట్టాడు కృష్ణుడు, కృష్ణుడు చచ్చిపోయాడు. ఎందుకు కొట్టాడంటే ఆయనకు మోక్షం ఇవ్వడానికి కొట్టాడు. ఆ బట్టలు ఇటు తొడుక్కున్నాడు శుభ్రం కంసమహారాజు బట్టలు, ఆడికి మోక్షం ఇచ్చి ఆ జీవునికి పంపేశాడు. నీ ముఖానికి గొల్లోడికి కంస మహారాజు వేసుకుని బట్టలు వేసుకుంటారు, ఈ గొల్లోడికి నీకు బట్టలు కూడా తింటారు ఆ చాకలు. అది ప్రేమ అట్టింది. అంటే కృష్ణుడు ఏమన్నంటే లవ్ వితౌట్ లైఫ్ వితౌట్ లవ్ ఇది వేస్ట్. మీకు ఏముండనివ్వండి, మీ సోషల్ స్టేటస్, ఎకనామిక్స్ చేసేటట్టు మీరు ప్రధానమంత్రి పదవి చేయండి, లేదా ముఖేష్ అంబానీ లాగా పెద్ద ధనవంతులు అవనండి, ఇంకోటి అవనండి, ఇలాంటి విద్యావంతులు అవనండి, ఎన్ని అవరివ్వండి. మీకు అసలు ఆ ప్రేమతత్వం, ఆ భక్తి తత్వం లేకపోతే వందేళ్ళు బతికినా బతికంతా ఒకటి లేని సున్నలు వ్యర్థం బతకటం అన్నాడు. లవ్ లైఫ్ ఇస్ వితౌట్ లవ్ ఇది కంప్లీట్లీ వేస్ట్. ఈ సంవత్సరానికి 6 బస్తాలు 7 బస్తాలు బియ్యం తింటారంటే ఇంకా బియ్యం ఖర్చు మిగిలింది. ఇది కృష్ణుడు చెప్పాడు గీతను, లవ్ లైఫ్ వితౌట్ లవ్ ఇట్ కంప్లీట్లీ వేస్ట్. కొంతమందికి సమాజం ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉండదండి. ఆ మాంసం కూర ఉండేసారి తినేస్తారు మొత్తం, ఇంట్లో వాళ్ళకు ఉందో లేదు అక్కడ అక్కర్లేదు. కొంతమందికి మామూలు పెద్దల మీద అక్కర్లేదండి, ఆ ఇంట్లో వాళ్ళ మీద ఉండదండి. ఏముంటారు తినేస్తారు అలా, పాపం వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటారు ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోరని కనుకో. మన ఇంత తినేస్తాం ఇంట్లో వాళ్ళకు ఉందో లేదు కూడా చూసుకోరు వాళ్ళు. ప్రజలకు ఏం చేయొద్దు, ఇంట్లో వాళ్ళు కూడా అక్కర్లేదండి వాళ్ళు, మొత్తం తాళి తినేస్తారు. వాళ్ళకి రోగం వస్తే మటుకి హైదరాబాద్ వెళ్ళిపోవాలి మెడ్రాస్ అనుకుంటారు, ఇంట్లో వాళ్ళకి రోగం వస్తే పట్టించుకోరు. వాళ్ళకి రోగం వస్తే హైదరాబాద్ వెళ్ళిపోవాలి మెడ్రాస్ వెళ్ళిపోవాలి, ఇంట్లో వాళ్ళకి వచ్చింది అనుకోండి పట్టించుకోరు. సమాజాన్ని ప్రేమించక్కడ ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది ప్రేమించి అటువంటి జీవితాలు నూటికి నుండిపాళ్ళు వ్యర్థం అన్నాడు అనమాట. లవ్ లైఫ్ వితౌట్ లవ్ ఇది కంప్లీట్లీ వేస్ట్, మొత్తం అంతా వేస్ట్. నీ జీవితం 100 ఏళ్ళు బతికవనుకో, 100 ఏళ్ళు బతికినా వేస్ట్. అంటే అర్జున లివ్ బై ది వర్డ్స్ ఆఫ్ గాడ్, భగవంతుడు ఎలా చెప్తే ఆ మాటలు అర్థం చేసుకుని దాన్ని బట్టి నువ్వు బతికితే నీ జీవితం వ్యర్థం అవ్వదు. నీ విద్యం నీ జీవితం సద్వినియోగం వస్తుంది, ఈ లోకంలో సుఖపడతావు, పరలోకంలో నువ్వు నీకు వైకుంఠాన్ని పొందుతావు, మోక్ష సుఖాన్ని పొందుతావు, నిర్వాణ సుఖాన్ని పొందుతావు. అయ్యే పైతాగ్రస్ చెప్పాడు, భగవంతుడు లేడనుకుని లేడని నువ్వు అనుకుంటే ఉన్నవాడు లేకుండా పోడు, పునర్జన్మ లేదనుకుంటే ఉన్నది పునర్జన్మ లేకుండా పోదు, నువ్వు అనుకుంటే అలా పోదన్నాడు పైతాగ్రస్. ఎవడు జామిట్రీకి పోదురాడు. మనం గాంధీ గారిని జాతిపిత అని ఎలా అంటున్నాము, జామిట్రీకి అతనే పోదురు, ఎవడు పైతాగ్రస్. పోదురాడు జామిట్రీ, ఇది పైతాగ్రస్. అంటే నువ్వు చల్లారి పెట్టుకుని మనస్సుని, ఏంటి నువ్వు కూల్ ఎవర్ మైండ్ క్వైట్ ఎవర్ మైండ్ కూల్ ఎవర్ మైండ్ క్వైట్ ఎవర్ మైండ్ బై ది నేమ్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు భగవంతుని నామం మామూలుగా యాంత్రికంగా చేయకూడదు, ప్రేమపూర్తిగా చేస్తే ప్రేమ కింద వేడి నీళ్ళు పెడితే ఎలా చల్లారిపోతాయో. ఆ దేవుని నామం నీకు ఏది ఇష్టమైతే, ఏ నామం ఇష్టమైతే ఆ నామం మామూలుగా యాంత్రికంగా చేయకూడదు, ప్రేమపూర్తిగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి. ప్రేమపూర్తిగా చేయి, ఇష్టంగా చేస్తే దానివల్ల నీ మనసు చల్లారటమే కదా నీకు ఆత్మజ్ఞానం కూడా కలదు, ఎంత దూరం తీసుకెళ్ళాడు కదా. ఇల్లు ఇల్లు విడిచిపెట్టేసి పారిపోయి ఎక్కడ అరణ్యాలకు వెళ్ళిపోయి మరి తపస్సులు చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఏది పొందుతారో ఒక నామం ఇష్టంగా చేయటం వల్ల నువ్వు ఆత్మజ్ఞానం కూడా పొందుతావు. అలా నామదేవుడు అలా పొందాడు. అంటే ఉపాసన అంటే నారాయణుడు, నారాయణుడు అంటే సరసంగా ఎవడు జ్ఞాపకం వస్తాడు, విష్ణువు జ్ఞాపకం వస్తాడు అంతే కదా. నారాయణుడు అంటే జనకు విష్ణువు ఉపాసన అంటే అది కాదు, మొత్తం జీవకోటికి అంతా కూడా ఆధారమైన వాడు నారాయణుడు. ఆయన ఆయనే ఆయన జీవకోటికి, నదులంటే జీవకోటికి అందరికీ కూడా ఆధారమైన వాడు నారాయణుడు. ఉపాసన ఎలా చేయాలంటే మనం కేవలం ఒక విగ్రహాన్ని ఆరాధించవచ్చు, విగ్రహాన్ని ఆరాధించవచ్చు, విగ్రహాన్ని పూజించవచ్చు, కానీ అది కేవలం అది ఉపాసన కాదు, మంచిది అది. విగ్రహారాధన మంచిది, నామం చేసుకోవడం మంచిది. కేవలం అది ఎలా ఉండాలంటే మొత్తం సృష్టి సృష్టికి పంచభూతాలకి జీవకోటికి ఆధారమైన వాడు నారాయణుడు, అంతా వ్యాపించిన వాడు నారాయణుడు. మన ఉపాసన ఎలా ఉండాలంటే అంతా వ్యాపించిన వాడి వీడైనటువంటి భావంతో ఉపాసన చేయాలి. కేవలం ఒక విగ్రహం కేవలం విగ్రహానికే పరిమితం అవ్వకూడదు. ఒకవేళ ఎదురు స్టేజ్ లో విగ్రహానికి పరిమితమైనటువంటి నీకు నాకు జీవకోటికి సృష్టికి పంచభూతాలకి ఆధారమైన వస్తువు బ్రహ్మం ఒకటి, వాడే నారాయణుడు, వాడే నారాయణుడు. ఆ భావన చేయటం వల్ల, ఆ భావన చేయటం ఇంపార్టెంట్, ఆ భావన వల్ల భగవంతుడు మీకు ఎన్ని తెలివితేటలన్నా, భగవంతుడు మీ తెలివితేటలకు అందడు. మీరు మంచివాళ్ళు అనుకోండి, మీ మంచితనానికి అందడం. మీరు చాలా బుద్ధిమంతులు అనుకోండి, మీ బుద్ధి, మీరు బుద్ధిమంతులైనా భగవంతుడు మీకు అందడు. మంచివాళ్ళైనా మీకు అందడు. బాగా తెలివిగలవాలనుకోండి అందడు. మీరు ఇండియాకి మీరే ధనవంతులు అనుకోండి అందడు. అందడు. రియలైజేషన్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆత్మజ్ఞానం అనేది, మోక్షం అనేది భగవంతుడికి మనకు బహుమతిగా మనకి ఇవ్వాల్సిందే, కానీ మన తెలివితేటలో ఉండదు రాదు. ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రిపరేషన్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు రమణ మహర్షి గారికి జ్ఞానం ఎలా వచ్చింది? అది ఇల్లు ఇచ్చిపెట్టి పారిపోయి అక్కడనే తపస్సులు చేసి వచ్చాడా? రామకృష్ణ పరమహంస గారికి జ్ఞానం వచ్చింది అక్కడ ఇల్లు ఇచ్చిపెట్టి పారిపోయి వచ్చాడా? అక్కడికి వెళ్ళిపోయాడు, పారిపోయాడా? వాళ్ళకి జ్ఞానం ఎలా వచ్చింది? ఇట్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. రియలైజేషన్ ఇస్ ది గిఫ్ట్. మీకు మంచితనం ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, మీలో దానం చేసే బుద్ధి ఉండొచ్చు, ఇవన్నీ మంచియే. మీరు ధర్మంగా జీవించవచ్చు, మీరు జీవించిన విధానం ధర్మంగా ఉండొచ్చు, అధర్మంగా ఉండకపోవచ్చు, ఇవన్నీ మంచియే. కానీ వీటి వల్ల భగవంతుడు తెలియబడతాడం లేదు. ఆయన మనకు తెలియబడితే మనం తెలుసుకోవడానికి పనికి వస్తాం. కానీ ఆయన అంతటా, ఆయన అంతటా మనకు తెలియబడాలంటే మనం తెలుసుకోవడానికి పనికి వస్తాం. కానీ ఏదో మనకి ఈ గుణాలు ఉన్నాయని అది తెలియబడక ఏం చేస్తాడని ఇలా అనుకుంటే అసలు తెలియబడ్డాం. ఇట్ ఈజ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్, ట్రూత్ రియలైజేషన్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇదిగో మనకు అన్ని మంచి గుణాలే అనుకుంటాం అనుకోండి, అన్ని మంచి గుణాలంటే ఆయన తెలియాలని అక్కడ లేదు. మీరు ధర్మంగా జీవిస్తున్నారు, కొన్ని ధర్మంగా జీవించాలంటే ఆయన తెలియబడాలని అక్కడ లేదు. అదాని ఇష్టం. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రియలైజేషన్ ఇస్ కంప్లీట్లీ, ఇట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్. లేదా మహాపండితులందరికీ ఈ పాటికి ఆత్మజ్ఞానం వచ్చేసింది, పాండిత్యం వాళ్ళు ఇస్తారు. మీకు బాగా బుద్ధి సూక్ష్మత ఉందనుకోండి, అనుకోండి మీకు బాగా బుద్ధి సూక్ష్మత ఉందనుకోండి, అలాగనే భగవంతుడు తెలియబడాలని ఏమి లేదు. రాజగోపాలాచారి ఉన్నాడు ఉదాహరణకి, చాలా బుద్ధి సూక్ష్మత ఉంది, ఏ విషయమే తొందరగా గ్రహించగలడు. అలాగనే ఆయనకు ఆత్మజ్ఞానం వస్తుందని ఎక్కడ లేదు. తెలివితేటలు మంచియే, అలాగనే ఆత్మజ్ఞానం వస్తుందని ఎక్కడ లేదు. అంటే మన మనస్సును చలబెట్టుకుని దాన్ని పవిత్రం చేసుకుంటూ, దాన్ని ఏకాగ్రం చేస్తూ, పవిత్రం చేసుకుంటే ఆ బ్రహ్మము ఎంత సమానంగా ఉందో, అలాగా ఆ బ్రహ్మము తాలూకు ఎలా సత్యం జ్ఞానం అనంతం. అమ్మాయి ఎలా ఉంటుందంటారు అనుకోండి, గుండ్రముగా ఉంటుంది, కళ్ళు చాలా బాగా ఉండును, ముఖం ఎలా ఉంటుంది, గుండ్రముగా ఉండును, అయితే ముఖం చాలా బాగా ఉండును, ముక్కు కూడా బాగా ఉండును, ఏది చెప్తారు కదా. అలాగా బ్రహ్మం గురించి ఏం చెప్పారంటే అది సత్యం జ్ఞానం అనంతం. దానికి అంతం లేదు, ముగింపు లేదు. సృష్టికి ముగింపు ఉంది. ఏ వస్తువుకైతే ఆది ఉందో వాళ్ళకి ముగింపు ఉంటుంది. బ్రహ్మముకి ఆది లేదు, ముగింపు లేదు. నిజమే మనం అనుకునే మాటలు సత్యం కాదు, అది సత్యం. అంటే సర్వ అవస్థల్లోనే ఉండేది. నీకు ఎన్ని తెలివితేటలున్నా, ఎంత డబ్బున్నా, ఆ సత్యం నీకు లోపల బ్రహ్మమునికి దర్శనమైపోతే నువ్వు తోకానికి రావన్నారు. నీకు లోకానికి సంబంధించిన వైభవాలు ఉన్నాయనుకోండి, బ్రహ్మ సాక్షాత్కారం లేదనుకోండి, నువ్వు తోకానికి రావు. ఆ తక్కిలో కూర్చుంటే తేలిపోతూ ఉంటా, కానీ ఇంకా పనికిరావు నువ్వు. ఆ తోకానికి పనికిరావు ఇంకా నువ్వు. సత్యం జ్ఞానం అనంత. జ్ఞానం అంటే మన ఇన్ఫర్మేషన్ కాదు, జ్ఞానం అంటే మనం మనస్తోడి సేకరించే ఇన్ఫర్మేషన్ కాదు. ఆ వస్తువు తాలూకు ఏంటంటే అది అది బ్రహ్మమును ఎలా వర్ణించారు, అది ఎలా ఉంటుంది, సత్యముగా ఉండను, జ్ఞానముగా ఉండను, అనంతముగా ఉండను, ఆది అంతము లేదు, సనాతనమైనది. అయితే మనకు భగవంతుని మీద గౌరవం లేదు, భగవంతుని మీద ప్రేమ లేదు, భగవంతుని మీద విశ్వాసం లేదు, అది తెలియబడాలని అనుకుంటూ ఉంటాం. అది తెలియ భగవంతుని పెంచబడేం కాదు, నీ మనసులో ఏముందో తెలియనంత పెంచబడేం కాదు. ఇంకోటి అది అంతర్యామగా ఉన్నాడు. దీనికి శాస్త్రం ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి గుళ్ళ దేవుని చూసి వస్తున్నారు, గుళ్ళోకి వెళ్ళి దేవుని చూసి వస్తున్నారు, కానీ ఆ గుళ్ళోని దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, కానీ నీకు కనపడటం లేదు. ఎందుకు కనపడటం లేదు? నీ దేహం కూడా దేవాలయం అయితే కనిపిస్తాడు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి దేవుని చూసి వస్తున్నాం, కనిపిస్తున్నాడు కదా, ఏదో దేవుడు అంటున్నారు, చూసి వస్తున్నాం, దేవుడు దేవుడు అనుకుంటున్నాం. అయితే ఆ దేవుడే నీ హృదయంలో ఉన్నాడు అంతర్యామగా. ఆ దేవుడే కృష్ణుడు చెప్పేటప్పుడు నేను రాముడి నేను, కృష్ణుడి నేను, శంకరుడు నేనని ముందు చెప్పలేదు. అహమాత్మ గుడాకేష్ అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నవాడు నేను అర్జున అన్నాడు. అయితే అంతర్యామగా ఉంటే మనకి ఎందుకు దర్శనం అవ్వటం లేదు? మన దేహాన్ని దేవాలయం చేసుకుంటే, మన దేహాన్ని దేవాలయం చేసుకుంటే ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం అని మనకి ఎరుకు పడతాడు. అంటే అంత దేవుడు అందరి హృదయాల్లో ఉన్నాడు, క్షేమలు, దోమలు, ఏనుగులు, కుక్కలు, ఎక్కడ అందరి హృదయాల్లో ఉన్నాడు. జ్ఞాని ఎప్పుడు అందరి హృదయాల్లోనే? మన మనిషిని ఒక రకంగా చూస్తాం, జ్ఞాని అలా కాదు, అందరి హృదయాల్లోనే అంతర్యామునే చూస్తూ ఉంటాం. అంచేదాటి రాగద్వేషాలు పుట్టం. మీరు కృష్ణుడు చెప్తాడు మీకు మీరు 77 బతికినా, 80 బతికినా, 97 బతికినా మీరు రాగద్వేషాలు పూర్తిగా పోకపోయినా తగ్గించుకోండి, సుఖంగా మీ రోజులు వెళ్ళిపోతాయి అన్నాడు. మీరు ఒకవేళ మొత్తం అందులోంచి బయటకు రాలేకపోయినా సాధ్యం తగ్గించుకోండి, రిడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీ రోజులు హ్యాపీగా వెళ్ళిపోతారు. మీరు అన్నీ నేర్చుకుంటున్నారు, బతకడం నేర్చుకోరని అడిగాడు. కొంతమంది అంటారు మాకు అన్నీ తెలుసు, నాకు బతకడం తెలియదు. మీకు అన్నీ తెలుసు అంటున్నారు, బతకడం తెలుసాను. బతకటం అంటే బతకటం అంటే ఏంటి? ఏ రకంగా బతికితే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆ రకంగా నీకు తెలిసే బతకటం అన్న. ఇంకేత భగవంతుడు చెప్పిన మాటలను బట్టి బతుకు నువ్వు, భగవంతుడు చెప్పిన వీలు. అప్పుడు ఏమవుతుంది? నీకు భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడు అవుతావు, భగవంతుడి దయకి పాత్రుడు అవుతావు. సాధన సాధన అంటే కేవలం పూజ గదికి పరిమితం చేయకూడదు. మీరు పూజ చేసుకోవచ్చు. మీరు అంటే మనకొచ్చే ఆలోచన, మనకొచ్చే తలంపు, మనకొచ్చే మాట, మనకొచ్చే మనట, మనం చేతులు చేసే పని, భగవంతుడి దయ సంపాదించడానికి అనుకూలంగా ఉండాలి. అదే సాధన. మన చేతితోట పనిచేస్తున్నాం అనుకున్నాం, నోటితోట మాట మాట్లాడుతున్నాం అనుకోండి, అయితే మనకు మనస్సు ఉంది, సంకల్పాలు వస్తున్నాయి అనుకోండి, ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, ఇవన్నీ భగవంతుడు దయ సంపాదించడానికి, ఆయన అనుగ్రహం సంపాదించడానికి అనుకూలంగా ఉండాలి. అలా అనుకూలంగా ఉండటమే సాధన. ఆయన దయ కలిగితే మనకి ఇంకా అసాధ్యం అంటే ఏం లేదు. మీరు ప్రేమపూరితంగా నామాను ప్రేమపూరితంగా చేస్తారనుకోండి, దానివల్ల వచ్చే శాంతి మీరు భరించలేరు. అసలు మోక్షం మాట నిర్మాణసుకున్నమాట. మీరు చేసుకునే నామం మీ నోట్లో కాపురం ఉంటుందనుకోండి, భగవంతుడి పేరు మీ నోట్లో కాపురం ఉంటుందనుకోండి, దానివల్ల వచ్చే శాంతి మీరు భరించలేరు. Cool your mind, fight your mind by the name of God. అరకంగా మీకు కూల్ అయిపోతుంది. మీ తర్వాత మీకు ఎప్పుడైతే మైండ్ కూల్ అయిపోతుందో రాగద్వేషాలు పట్టం. మీకు రాగద్వేషాలు పట్టం. అయితే మీ శరీరానికి చావు రాకముందే మీ శరీరానికి మోక్షం. మన శరీరంలో గాలి తిరుగుతున్నప్పుడే, మన శరీరంలో గాలి తిరుగుతున్నప్పుడే అంతర్యామి దర్శనం అవ్వాలి మనకు. తర్వాత ఏమో ఎక్కడికి వెళ్ళిపోతామని తెలియదు. చీకటి లోకానికి వెళ్ళొచ్చు, మెరుగు లోకాలకు వెళ్ళొచ్చు, నరకానికి వెళ్ళొచ్చు, స్వర్గానికి వెళ్ళొచ్చు. ఆ జీవన్ముక్తుడు కాని వాడికాడు శరీరం ఉండగా, అంటే శరీరం అటు ఇటు తిరుగుతున్నప్పుడు అంతర్యామి సాక్షాత్కారం కాకపోతే ఆ కర్మను బట్టి అది ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. అది కర్మ సిద్ధాంతం, వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. స్వర్గానికి వెళ్ళొచ్చు, నరకానికి వెళ్ళొచ్చు, పోనీ అక్కడ వెళ్ళినా అది పని సాధనకు పనికి వచ్చే లోకాలు కాదు. మళ్ళీ సాధన చేసుకోవాలంటే ఈ భూమి మీదకి రావాలి. ఈ ప్రపంచం అంతా మన బతుకులు ఎంత అంటే కొంతమంది గర్వం చూస్తే వాళ్ళు ఎందుకు గర్వపడుతున్నారో మనకు తెలియదు. కొంతమంది గర్వంగా ఉంటే వాళ్ళకి ఎందుకు గర్వం వస్తుందో మనకు తెలియదు. విశాలమైన ప్రపంచంలో సూర్యగ్రహం, చంద్రుడు, చంద్రగ్రహం, ఇంకో గ్రహం, ఆ గ్రహాలు, ఈ గ్రహాలు ఎలా ఉన్నాయో భూమి కూడా గ్రహం అంతే. ఇప్పుడు మనం భూమి మీద తిరుగుతున్నాం కదండి, ఈ భూమి కూడా గ్రహం. ఏమండి, నారాయణుడు ఈ గ్రహాలు అన్నిటిలో ఉన్నాడు, ఇంకా రాసించున్నాడు. నారాయణుడు అన్ని గ్రహాల్లో ఉన్నాడు, ఇంకా వ్యాపించి ఉన్నాడు. వాడు జై సంపాదించన్నాడు, అదే సాధన. ఇంత పెద్ద భూమి అనుకుంటున్నాం, భగవంతుడి దృష్టి ఇది గ్రహం. చంద్రగ్రహం, సూర్యగ్రహం అలా అంటారు చూడండి, ప్లానెట్స్. అది కూడా ఇది ప్లానెట్ అంటే ఈ భూమి అంటాను. మనం ఇందులో గర్వపడటానికి ఏమి లేదు అసలు, కానీ తెలియక గర్వపడుతున్నాం. గర్వపడటానికి ఏమీ లేదు, ఆ తెలియటం వల్ల గర్వం వస్తుంది. ఐసెన్స్ కూడా ఈ నేను అంటాను చూడండి, అది కూడా ప్రకృతి. ఇప్పుడు మనం నేను అంటాం చూడండి, గాలి ఎటువంటిదో, నిప్పు ఎటువంటిదో, ఈ గ్రహాలు ఎటువంటివో మనం నేను అంటాం చూడండి. నేను కూడా ప్రకృతి, దాన్ని విడిచిపెట్టివాడు ప్రకృతి దాటుతాడు. ప్రకృతి దాటి నారాయణ స్వరూపాలు, అది ప్రకృతి. ఇప్పుడు మనం నేను అంటాం కదా ఎక్కువగా, ఆ నేను కూడా ప్రకృతి. అది ప్రకృతి, మన బుద్ధి కూడా ప్రకృతి. ఇవన్నీ ఓవర్కమ్ చేయకుండా భగవంతుని స్వరూపాన్ని పొందలేం. ఇవన్నీ ఓవర్కమ్ చెయ్యాలంటే ఆయన జై లేకుండా ఓవర్కమ్ చేయలేము. మీకు ఎప్పుడైనా భగవంతుడు గుర్తుకొస్తున్నాడు అనుకోండి, మీరేమనుకుంటారంటే మనం సాధన బాగా చేస్తున్నాం అంటే గుర్తుకొస్తున్నాయి. ఆయన జై లేకుండా ఆయన జ్ఞాపకం రాడు. మన సాధన ఎంత మనం చేసిన సాధన ఎంత. అంటే భగవంతుడు ఎప్పుడైనా మనకు గుర్తుకొస్తాడో, దాని దయ వల్లే మనకు గుర్తొస్తున్నాడు. కానీ ఇది మనం తెలియచేయట్ల వల్ల కాదని మనం తెలియాలి. లేకపోతే మన మేము బాగా సాధన చేస్తున్నాం అనుకున్నా అదొక రకమైన నేను మళ్ళీ పెరుగుతుంది. మీకు అర్థమవుతుందా? ఈ నేను కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మనం నేను అంటాం, నాది అంటే రెండు ప్రకృతి. ఈ రెండిట్లో మీ బయటికి రాకుండా వాడికి భగవద్ అనుభవం కలగదు. వాడు ఎంతటి వాడైనా అది గౌతమ బుద్ధుడికి రిపీటెడ్గా చెప్తాడు, శరీరమే నీది కానప్పుడు ఏది నీది అని. నీ శరీరమే నీది కానప్పుడు, నీ శరీరమే నీది కానప్పుడు ఏది నీది? నీ శరీరం నీకు ఎక్కడి దాకా వస్తుంది? శ్మశానం దాకా వస్తుంది. నీ శరీరమే నీది కానప్పుడు ఏది నీది? హైదరాబాద్లో ప్లేడర్ గారు ఉన్నారు, ఆయనకి న్యాయమైన కేసులు అయితేనే పడతారు. ఆయనకి ఇష్టం లేదనుకోండి ఆ కేసు, మీకు డబ్బు ఎక్కిస్తామని వాదించండి అంటారు కొంతమంది పార్టీలు. ఎవడ మీ కేసు నాకు నచ్చలేదని చెప్తాడు ఆయన. కానీ మీకు డబ్బు ఎక్కువ మొట్ట చెప్తాను, మీరు పట్టుకున్న కేసు నెగ్గుతున్నా అంటారు. మీకు మామూలుగా మిగతా వాళ్ళు ఇచ్చిన దానికంటే నేను ఎక్కువ ఇస్తాను మీకు, మీరు వాదించినా. నేను ఏమంటాడంటే దేవుడి పేరు ఎత్తం చేయాలంటే నేను పిల్లలతోటి మనవలతో ఉన్నాను అంటాడు. ఆశ్చర్యం, ఆయన ఎలా చెప్తాడు? ఆయన పోనీ ఏదో భగవంతుడు భగవంతుడి పేరు ఎత్తడు అయినప్పుడు. ఏమంటే నేను పిల్లలతోటి మనవలతోటి ఉన్నానండి, మీ ఇటువంటి కేసు ఎందుకు పట్టు వేస్తే నా వంశం అంతా నశించిపోతుందని చెప్తాడు. ఆ ఉసిరి నా తగలకపోవచ్చు, నా పిల్లలకు మనవలకి తగులుతుంది, శుభ్రంగా పాడైపోతాడు. రాముడి పేరు ఎత్తడు, కృష్ణుడి పేరు ఏమంటే నేను పిల్లలతోటి మనవలతోటి ఉన్నాను. వదిలే ఇంకొక ఇటువంటి కేసులు బాధించే క్రీడలు చాలా ఉన్నారు, మీరు అది ఎన్ని అల్లంగా చేస్తారు. ఒకవేళ మీరు నెగితే నగ్గొచ్చు, నగ్గరని నేను చెప్పడం లేదు, నా వల్ల కాదు. మీరు డబ్బు ఎక్కిస్తున్నారు, నీ కేసుని పట్టుకుంటే నేను పిల్లలతోటి మనవలతోటి పాడైపోతానని చెప్తాడు. కృష్ణుడి దయ ఉండదు నాకు, రాము దేవుడి పేరు ఎత్తకుండా ఇలా చెప్తాడు. అది ఇవాళ నాకేదో తెలియచేటలు ఉన్నాయని కేసీలు బాధించి ఎక్కేస్తే నేను వెనకాల ఉన్నారు, మాకు వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారని చెప్పి ఏళ్ళ రోజులు ఎప్పుడు ఏళ్ళలాగా ఉండవు. ఆ పేర్లు గారు అలా చెప్తారు నాకు ఆశ్చర్యం. రామ అనరు, కృష్ణ అనరు, ఏళ్ళ రోజులు ఏళ్ళలా ఉంటాయండి. నేను ఇటువంటి కేసులన్నీ వేసుకుని మీద వేసుకుంటూ కాబట్టి మీరు దగ్గర నాకు డబ్బు ఎక్కి కూర్చోం, నేను వెనకాల పిల్లలతో ఉన్నాను, శుభ్రంగా పచ్చలైపోతానని చెప్తాడు. దాన్ని సుఖంగా ఉండనివ్వండి, ఇంకా చాలామంది ప్లేడర్లు ఉన్నారు, ఇంకో ప్లేడర్ దగ్గరికి వెళ్ళండి, ఎవరు ఒకరు పుచ్చుకుంటారు, మీ కేసుని మర్యాదగా పంపేస్తాడు. ఇప్పుడు నాకేదో తెలివితేటలు ఉన్నాయి, మొత్తం నా తెలివితేటలని చెడ్డకు ఉపయోగిస్తానుకోండి, దీని ప్రభావం ఎక్కడ కాదు, నా పిల్లలు మనలో పూర్తిగా ముని మనలో పూర్తిగా పాడైపోతారు, పతనమైపోతారని చెప్తాడు. డైరెక్ట్గా క్లయింట్తో చెప్తాడు. మనం ఎంతమంది చూస్తున్నాం పచ్చగా ఉన్నాడు ఎండిపోయినండి, ఎంతమంది చూస్తున్నాం. నువ్వు ధర్మాన్ని ఆచరించడం అనేది వదిలేసినప్పుడు తాత్కాలికంగా బాగానే ఉంటుంది, తర్వాత వచ్చే ఇబ్బందులు తర్వాత ఉన్నారు. తాత్కాలికంగా బాగానే ఉంటుంది అది. ఏంటని పిల్లలు కాదు, మీరు ఎలా చెప్తారు దేవుని గొడవ ఎందుకు, పాపం దేవుణ్ణి మళ్ళీ ఈ గొడవలోకి తీసుకురావడం ఎందుకు. నేను భౌతికంగా ఆలోచించి చెప్తున్నాను, ఇది మళ్ళీ దేవుని తీసుకొచ్చి ఈ గొడవలో పెట్టే ఎంతకలేని ప్లేటర్ గారు అలా అంటారు. నేను ఒకసారి ప్లేటర్ గారిని అడిగితే, ఇది భౌతిక విషయాలు నేను చెప్పేది, భౌతిక విషయాలు మళ్ళీ ఇటువంటి గొడవలో తీసుకొచ్చి దేవుణ్ణి పెట్టే ఎంతకలేండి. అంటే నీకున్న చదువు కానీ అన్నిట్లకి అచేతం కాదు, ఒక శక్తి ఒకటి ఉందని గుర్తించాలి. ఆ శక్తి నారాయణుడు, ఒక శక్తి ఒకటి ఉందని నువ్వు అన్నాడు. భగవంతుడు అనండి, శక్తి అనండి, ఏదో ఒకటి ఉందని ముందు దాన్ని అది గుర్తించాలి. మీరు విత్తంటే ఎవరు లేని శక్తి ఉందని గుర్తించన్నాడు. ఆడు ఎది తిప్పితేనే ఉంటాడు, ఆడవలసిందే. విత్తంటే ఎవరు లేని శక్తిని అంగీకరించన్నాడు. వ్యక్తి లేదట, అంటే ఇండివిజువల్ లేడు, కాస్మిక్ బీయింగ్ ఉంది, యూనివర్సల్ బీయింగ్ ఉంది, ఇండివిజువల్ అయి లేదు. ముందే అనుకున్నాం కదా మన 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 శరీరాలని తీసేసిన సినిమాలు లాంటి, మన శరీరాలు ఏంటి తీసేసిన సినిమాలు లాంటి. అది వ్యక్తి లేడు, వ్యక్తి లేడే లేదు. ఆ వ్యక్తి ఉన్నాడు అనుకుంటున్నారు కాబట్టి మీకు సాధన మీ దుకాణం ఏదో మాట్లాడుతున్నారు, ఈ సాధన ఆ సాధన. అది వ్యక్తి లేడు, ఉన్నది శక్తి. నిన్ను ఆడించేది కూడా శక్తి. ఈ శరీరం ఎప్పుడు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ రోజున శరీరం చనిపోవాలి, ఏ రోగంతో చనిపోవాలి, ఏ రోజున శరీరం చనిపోవాలి, పైగా ఏ రోగంతో చనిపోవాలని కూడా నిర్ణయించబడిన శక్తి నువ్వంటూ లేవు. మనం అనుకుంటామంటే మనం ఆడించేవాడు లేడనుకుంటున్నాం, మనం ఉన్నాం అనుకుంటున్నాం. మనం ఆడించేవాడు లేడనుకుంటున్నాం, మనం ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనం లేవటండి, ఆడించేవాడు ఉన్నాడు. నువ్వు వ్యక్తి లేడు, శక్తి ఉంది, వ్యక్తి లేడు. అసలు ఈ వ్యక్తి కూడా స్వతంత్రుడు కాదు, పరతంత్రుడు. ఈ వ్యక్తి కూడా స్వతంత్రుడు కాదు, పరతంత్రుడు. వాడు ఎక్కడ కూర్చోబెడితే మనం అక్కడ కూర్చోవలసింది. నీకు ఏదొచ్చినా అది భగవంతుని దయ అనుకోండి, కానీ మీ ఇట్ ఈస్ మియర్ గ్రేస్ ఆఫ్ గాడ్. లిబరేషన్ ఆల్సో ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మోక్షం కూడా ఎదురు చూసినట్టు రాదు, ఇట్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఏమో ఆయన ఎప్పుడు ఇస్తాడు, అసలు మనం ఉన్నాం, మనం ఉన్నా మనం లేము, అసలు ఉన్నాం మనకి తెలియంతరం వల్ల ఉన్నాం, మనం లేనే లేము. అసలు ఆయన ఎక్కడ కూర్చోబెట్టదగ్గ ఎక్కడ ఆడించాలని నారాయణుడు ఆ సంకల్పం ఆయనది, ఆయన సంకల్పాన్ని బట్టి ఇదంతా సృష్టి అంతా ఆయన సంకల్పం. మీరే కాదు, మీ జీవితమే కాదు, నా జీవితమే కాదు, ఈ పంచభూతాలే కాదు, ఈ సృష్టి అంతా ఆయన సంకల్పాన్ని బట్టి నడుస్తుంది. ఈ సృష్టి అంతా ఆయన సంకల్పాన్ని బట్టి నడుస్తుంది. ఇంకోటి కొంతమంది భగవంతుని ఏం అడగరు అసలు. కొంతమంది అది కావాలి ఇది కావాలి మన గుళ్ళు వచ్చలేదు అడుగుతాం కదా, కోరికలు అడుగుతాం. కొంతమంది భక్తులు అసలు భగవంతుని ఏం అడగరు, ఏమి అడగరు భగవంతుని, అసలు ఏమీ అడగరు. ప్రహ్లాదుడిని ఏదో కోరుకోమంటాడు నరసింహస్వామి. ప్రహ్లాదుడితోటి నరసింహస్వామి ఏదోటి కోరుకోమంటాడు, నాకేం వద్దంటాడు ప్రహ్లాదు. నిజంగా సిన్సియర్గానే అంటాడు, నాకేం వద్దంటే అని చెప్పి నరసింహస్వామి అడుగుతాడు కదా. నరసింహస్వామి అడుగుతాడు, నీకు ఏది కావాలంటే అది కోరుకో అని అడుగుతాడు ప్రహ్లాద్. నాకేం వద్దంటాడు, నిజంగా నేను మేము మిమ్మల్ని కోరుకుంటాను అనుకోండి, అది వ్యాపారం అవుతుంది కానీ భక్తి అవుతుందా అని అడు ప్రహ్లాద్. నేను మిమ్మల్ని ఏదోటి అడుగుతాననుకోండి, మీరు అడగమంటున్నారని అది వ్యాపారం అవుతుంది కానీ అది భక్తి అవుతుంది ఎలాగవుతుంది అంటాడు. ఎవడు ప్రహ్లాద్ చెప్తాడు భాగవతుడు, ఎవరు నరసింహస్వామి అంటాడు. తర్వాత గుణాలు, ఈ ప్రకృతి సత్వగుణం రజగుణం తమోగుణం ముందు ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన గుణాలు. మనం ఏం చేయాలంటే ఎక్కువ బద్దకిస్తూ ఉంటాం అనుకో, మన పని ఏదో మనం చేసుకోవడానికి కూడా ఇష్టపడం అనుకున్నారు, తమోగుణం మనలో ఉందని అర్థం. మన పని కూడా మన చేతిలో ఉన్న పని కూడా మనం చేసుకోమనుకోండి, మన డ్యూటీ ఏదో ఉంటుంది కదా ఆ పని కూడా చేయమనుకోండి, అది తమోగుణం ఉన్నట్టే ఎక్కువ అర్థం. మన పని ఏదో మన పని ద్వారా కూడా భగవంతుని ఆరాధించాలి. ఈ ప్రపంచంలోనే భూమంతా నాకే కావాలి, ఈ ప్రపంచంలోనే భూమంతా నాకే కావాలని అస్తమానం ఇలా అనుకుంటాం అనుకోండి, ఇలా కొన్ని జన్మలు ఎత్తాక మనం రాక్షసులకి తయారవుతాం. ఈ ప్రపంచంలో ఎంత భూమి ఉందో అంతే నాకే కావాలి, అంతే నాకే కావాలి ఇలా అనుకుంటాం అనుకోండి, ఇలా అనుకుని ఇలా అలవాటు పడ్డాం అనుకోండి, 10 జన్మలకు 20 జన్మలకు రాక్షసులు ఎవరిలో కదా, మనమే రాక్షసులకి తయారవుతాం. అయితే ఉన్నది భగవంతుడి శక్తి లేడు, శక్తి ఉంది వ్యక్తి లేడు, శక్తి ఉంది వ్యక్తి లేడు. అసలు ఉన్నది యూనివర్సల్ కాన్షియస్నెస్, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఇండివిజువల్ అయ్యంటూ లేడు, ఇండివిజువల్ అయ్యంటూ లేడు. అసలు జీవుడు లేనే లేడు, ఊరికి ఉన్నట్టు నీకు ఎలా అనిపిస్తానంటే ఉన్నాడు, స్వతంత్రుడు కాదు పరతంత్రుడు, ఉన్నవాడు స్వతంత్రుడు కాదు పరతంత్రుడు. మనం ఏ పని చేసినా ఆయన కోసమే చేస్తున్నాం అనుకోండి, ఎవరి కోసం, భగవంతుడి కోసం చేస్తున్నాం అనుకోండి, ఒకవేళ ఈ జీవుడు ఉన్నా శుభ్రంగా కరిగిపోతాడు. నిజంగా వాదన కోసం ద్వైతం అద్వైతం ఏదో విశిష్టాద్వైతం ఇలా అంటారు కదా, ఒకవేళ ద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు ఉన్నాడని చెప్తారు, నిజంగా ఉన్నాడనుకుంటాం అనుకోండి, మనము భగవంతుడి కోసం ఉన్నాం, సృష్టి భగవంతుడి కోసం ఉంది, పంచభూతాలు భగవంతుడి కోసం ఉన్నాయి అని మనం ఏ పని చేసినా భగవంతుడి కోసం చేస్తాం అనుకోండి, ఉన్నాయి జీవుడు కరిగిపోతాడు. ఒకవేళ జీవుడున్నా కరిగిపోతాడు. అంతటా పరమేశ్వరుని చూసేవాడికి ప్రత్యేకంగా దేవాలయం అక్కర్లేదు. అంతటా నారాయణ స్వరూపాన్ని చూసేవాడికి అంతటికి అంతే వాడికి ప్రత్యేకంగా దేవాలయం అక్కర్లేదు. మనకు అవసరం సృష్టి అంతా భగవంతుని చూసేవాడికి ప్రత్యేకంగా దేవాలయం తోడు పనలేదు. మనకు దేవాలయం అవసరం. కానీ ఈ ప్రకృతికి ఆధారంగా ఉన్నటువంటి వస్తువుని చూసేవాడికి ప్రత్యేకంగా దేవాలయం తోడు పనలేదు. వాడు ఇంచదంటే అంతటా వ్యాపించిన వస్తువు తన హృదయంలో తను అనుభవిస్తుంటాడు కాదు, ప్రత్యేకంగా దేవాలయం అక్కర్లేదు. అంతటా వ్యాపించిన వస్తువే తన హృదయంలో కూడా ఉంది. అంచేది అంతటా వ్యాపించిన వస్తువు తన హృదయంలో ఉంది కాబట్టి తన హృదయంలో తను అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఆ వస్తువుని వాడికి ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళవలసిన పని కూడా వాడుకుండదు. మనకు అది వాడుకుండదు. అంచేది నువ్వు ఏదైతే ఉందో అది లేదనుకుంటున్నావు, ఏదైతే లేదో అది ఉందనుకుంటున్నావు. ఏదైతే ఉందో అది లేదనుకుంటున్నావు, ఏదైతే లేదో అది ఉందనుకుంటున్నావు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తిస్తే, ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు ఉపాసన చేస్తే, ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు ఉపాసన చేస్తే, ఉన్నదాన్ని ఉన్నట్టుగా నువ్వు ధ్యానం చేస్తే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని మీద 100 రూపాయలు మనస్సు అక్కడ పెట్టి నువ్వు చేస్తాంటే నీకు అవసరం లేని తలంపులు రావు. అవసరం లేని పనులకి వెళ్ళక్కర్లేదు. అవసరం లేని తలంపులు రావు. అవసరం లేని పనులకు కూడా నువ్వు వెళ్ళక్కర్లేదు. ఈ పని ద్వారా నువ్వు భగవంతుని ఉపాసించటం వల్ల లేనిది లేనట్టు తెలుస్తుంది, ఉన్నది ఉన్నట్టుగా నీకు వ్యక్తమవుతుంది. ఇప్పుడు మీరు ఇంటికాడ ఏదైనా పని చేసుకుంటున్నారు అనుకోండి ఆ పని మీద 100 రూపాయలు మనసును పెట్టి మీరు పని చేస్తున్నారు అనుకోండి, అది కూడా ఆత్మధ్యానంతో సమానం. మీరు ఇంటికాడ ఏదైనా పని చేసుకుంటా అంటే 100 రూపాయలు మనసు అక్కడ పెట్టి మీరు చేస్తా అంటే అది కూడా ఆత్మధ్యానంతో సమానం. అది ఆత్మధ్యానం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో మీరు చేసే పని మీద కూడా, లౌకికమైన పని మీద కూడా దేవుడి పని అనుకుని 100 రూపాయలు అక్కడ మనస్సును పెట్టి చేస్తే ఆత్మజ్ఞానం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఈ పని కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అది తెలియకపోవటం వల్ల లోకానికి సంబంధించిన పనులు అశ్రద్ధగా ఉంటున్నాం. ఇప్పుడు మన క్యాన్సర్ జబ్బు వచ్చింది అనుకోండి, ఆ క్యాన్సర్ తగ్గిపోయి బిడల మన చేతిలో ఉన్నాయి. ఆ క్యాన్సర్ జబ్బు వచ్చింది అనుకోండి, ఆ క్యాన్సర్ జబ్బు తగ్గిపోయి టాబ్లెట్స్ మన చేతిలో ఉన్నాయనుకోండి, ఈ క్యాన్సర్ జబ్బు వస్తే నష్టం ఏంటన్నాడు. అలాగే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నువ్వు జీవితంలో ఎంత ఎదురేయవలసిన అవసరం వచ్చినా, ఇంటికాడ ఇబ్బందులన్నా, ఇంటికాడ కొంతమందికి పాపం ఇంటికాడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా, ఇంట్లో రోజు పేచీలు ఉంటాయి, కొంతమందికి ఆర్థిక ఇబ్బంది లేకపోయినా ఏదో పేచీలు ఉంటాయి, ఏదో రకమైన సమస్య. మొత్తం మీద ఇంట్లో కూడా చాలా మామూలుగా సమాజం కూడా మిమ్మల్ని సుఖంగా ఉండనివ్వదు. నువ్వు కాదు మీ బతికేదో మీ బతుకుదాం అనుకున్నా సమాజం మిమ్మల్ని సుఖంగా బతకనివ్వదు, ఏదో సమస్యలు తెచ్చి పెడతాం. కొంతమంది పురుగు వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయి, కొంతమందికి కొంతమందికి ఈ గాలి వాళ్ళని ఇటువంటి ప్రకృతి ప్రకారంగా సమస్యలు వస్తాయి, కొంతమందికి ప్రారంభం సమస్యలు తెచ్చి పెడతాయి. అది పూర్వజన్మ కర్మ వచ్చి చుట్టుకుంటా ఉంటుంది కదా ఏదోటి, అది ఆ ప్రారంభం సమస్యలు కొన్ని తెచ్చి పెడుతుంది. ఇంట్లో వాళ్ళు కొన్ని సమస్యలు తెచ్చి పెడతారు, వాళ్ళు తిని పడి ఉంటారు, వాళ్ళు ఏదో సమస్యలు తెచ్చి పెడుతూ ఉంటారు. ప్రకృతి తెచ్చే సమస్యలు కొన్ని, ఇన్ని రకాల సమస్య వస్తే రానివయ్యా, జ్ఞానం అనే మందు నీ దగ్గర ఉన్నప్పుడు నీకెలా అన్నాడు కృష్ణుడు. ఇట్ ఈజ్ ఎ మెడిసిన్, వస్తే రాని. ఇంట్లో గొడవలు, నీ అనారోగ్యం గొడవలు, ఇంట్లో గొడవలు, రకరకాల గొడవలు, ప్రకృతి తీసుకొచ్చే గొడవలు, సమాజం తీసుకొచ్చే గొడవలు, మీ ఇంటి పక్కన వాళ్ళు తీసుకొచ్చే సమాజం, మీ విరోధులు తీసుకొచ్చే విరోధులు కూడా కొన్ని సమస్యలు తెచ్చి పెడతా ఉంటారు. విరోధులు తీసుకొచ్చే సమస్యలు ఎన్ని ఉండనివ్వండి, 90 ఉండనివ్వండి, 1 కోటి ఉండండి, జ్ఞానమనే మందు నీ దగ్గర ఉన్నప్పుడు, జ్ఞానమనే మెడిసిన్ నీ దగ్గర ఉన్నప్పుడు, శరీరానికి ఎన్ని రోగాలు వచ్చినా దానికి తగ్గిపోయే టాబ్లెట్స్ నీ చేతిలో ఉన్నప్పుడు నీకు భయం ఎలా? అలాగే జ్ఞానం అనేటువంటి ఆ పరిష్కారం నీ దగ్గర ఉన్నప్పుడు, జ్ఞానం అనే మందు నీ దగ్గర ఉన్నప్పుడు నీ ప్రయత్నం తీసుకురాని సమస్యలు ప్రక్కడు తీసుకురాని ఇంట్లో కూడా తీసుకురాని ఇరుగు పొరుగు నీకేలా అన్నాడు భగవంతుడు. జ్ఞానం అంటే చాలు, 90 సమస్యలు వచ్చిన ఇబ్బందులు. ఆ జ్ఞానం లేని వాడికి చిన్న సమస్య కూడా పెద్ద సమస్య కింద కనిపిస్తాం. నీకేలా? నీ క్యాన్సర్ వస్తే భయం అంటే ఆ క్యాన్సర్ తగ్గిపోయే టాబ్లెట్ నీ జేబులో ఉన్నప్పుడు నీకు భయం ఎలా? ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించాలి, కానీ అది సంపాదించాక మీకేలంక శరీరం ఉంటే ఎలా పోతే ఎలా? అంటే ద్వాపర యుగం మనకు 4 యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇది కలియుగం. కలియుగంలో ప్రతి వాడికి దేహం అంటే చాలా ఇష్టంగా ఉంటారు. అంటే దేహం చచ్చిపోతాడని అందరికి భయం, మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ గురించి దుఃఖపడుతూ ఉంటాం. ఆ కలియుగంలో దేహం అంటే చాలా ఇష్టం అట్ల అందరికి. అంతేకాదు దేహం కోసం డబ్బు ఖర్చు పెడతాడు, కానీ ఆ జీవుడు పవిత్ర అవ్వడం కోసం ఎవరు ఖర్చు పెట్టరు. మనం చూస్తాం కదా, ఇది ఇది పురాణంలో రాసి ఉంది. మనకు 4 యుగాలు, సత్యయుగం, తర్వాత కృతయుగం, తర్వాత ఏమో ద్వాపరయుగం, త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, ఇది కలియుగం. కలియుగంలో దేహం అంటే పడి చచ్చిపోతారంట, చాలా ఇష్టం. చావస్తుందంటే వాళ్ళకి భయపడిపోతారు. ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ గురించి సంవత్సరాలు సరిపడి గోర గోర గోర. అది ఇంకోటి, ప్రతి మనిషి కూడా చచ్చిపోయి పడతాడు. నీకు అర్థమవుతుంది, కొత్తగా చచ్చిపోతాడు, అది పుట్టినప్పుడే చచ్చిపోయి పడతాడు. ఈ లోపల అది శవం భూమి మీద తిరుగుతూ ఉంటుంది, ఆ రోజు వచ్చేవాడు బయటకు వెళ్ళిపోతాడు అంతే. అంతేకాని అంతేకాని ఆడు పుట్టినప్పుడే చచ్చిపోతాడు, పుట్టినప్పుడే చచ్చిపోతాడు. అంతేకాదు మనం పుట్టినప్పుడు సంతోషిస్తాం, చచ్చిపోయినప్పుడు ఏడుస్తాం. ముస్లింలు ఏం చేస్తారంటే పుట్టినప్పుడు పుట్టినప్పుడు సంతోషంగా ఉంటారు, పుట్టినప్పుడు దుఃఖంగానే ఉంటారు. ఇది ఎప్పటికైనా చచ్చిపోతాడు కదా. ఇప్పుడు తర్వాత ఆ ప్రారంభాన్ని బట్టే ఇంట్లో సిద్ధమవుతారు జనం. వాళ్ళకంటే ముందు మనమైనా చచ్చిపోతాం, మనకంటే ముందు వాళ్ళైనా చచ్చిపోతారు. ఇది మనం వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఇంట్లో మనం బతికొండకాడ చచ్చిపోయారనుకోండి, మనం ఆ బతికొండగా మనం ఏదో సేవ చేయాలంటే చచ్చిపోయాక వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవాలనుకోండి, మనం కూడా వాళ్ళలాగా వెళ్ళిపోవాలని గుర్తుంటే మనకేం దుఃఖం, మనం కూడా అలా వెళ్ళిపోతాం. అయితే భగవంతుడు గీత ఏం చెప్పాయంటే, మీరు బతికున్న వాళ్ళ గురించి ఆడవకుండా వాళ్ళు ఇంకా చావు రావటం లేదా, బతికున్న వాళ్ళ గురించి ఆడవద్దన్నాడు. ఇంకెప్పుడు చచ్చిపోవాలంటే ఇంకేళ్ళు చచ్చిపోవటం, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆడవద్దన్నాడు. ఇది సాధకుడి లక్షణం అని చెప్పాడు. కొంతమంది బతికున్న వాళ్ళ గురించి బాధపడతారు, వెళ్ళిపోతే బాగున్నా వెళ్ళిపోతే బాగున్నా, అంటే సంవత్సరానికి మంచం పెట్టారు, వెళ్ళిపోతే బాగున్నా వెళ్ళిపోతే బాగుంది అనుకుంటాడు. ఏదో ఒకటి అనుకుంటాడు, చేయలేక ఏదో రెక్కలు పడిపోయి ఏమి చేయడం కూడా. అందరికీ మనుషులను పెట్టుకోవడానికి డబ్బు ఉండదు, ఒకవేళ డబ్బున్న మనుషులు దొరకటలేదు. ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో ఇంకా డబ్బు ఉంటే మనుషులు దొరుకుతుంది, అమెరికాలో అసలు మనుషులు దొరకరు. అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోయినాయి అక్కడ అమెరికాలో. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లలో కొంతమంది బతుకుతూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ హోమ్లు మంచియే. ఇప్పుడు ఏదో ఈ క్లబ్బులు ఆ క్లబ్బులు కడుతున్నారు, కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లు కట్టడం మంచిదే. మన ఇంట్లో పెట్టుకుని మొత్తం మొత్తం మీద చూడకుండా ఉండటం కంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు పెట్టేది మంచిది. అయితే భగవంతుడు ఏం చెప్పాడు? బతుకున్నారని ఏడవకండి, ఎక్కువ కాలం బతుకుతున్నారని ఏడవకండి. అలాగే మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి. చనిపోయిన వాళ్ళ గురించి కూడా దుఃఖ, బతుకున్న వాళ్ళ గురించి దుఃఖపడద్దు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడు. ఇది భక్తుల లక్షణం. అంటే ఏంటి, మనం ఎవరైనా చనిపోయిన వాడి గురించి దుఃఖపడుతున్నాం అనుకోండి, ఈశ్వర సంకల్పాన్ని గౌరవించడం లేదని అర్థం. ఒకటి, జ్ఞానం రావాలంటే భగవంతుడి సంకల్పాన్ని గౌరవించే భగవంతుడు. కొంతమంది భగవంతుడి సంకల్పానికి విరుద్ధంగా పెదాలు కూడా మెదపరు, వాడు భక్తుడు. భగవంతుడి సంకల్పానికి విరుద్ధంగా పెదాలు ఉన్నాయి కదా, మనకు రెండు పెదాలు ఉన్నాయి, పెదాలు కూడా మెదపరు. అది లోపల వాళ్ళకి భరించే ఒక అశాంతి ఉన్నా భరించే శక్తిని భగవంతుడు ఇస్తాడు, అది సత్వగుణం కారణం. కొంతమంది రజోగుణంలో ఉన్నవాడు దుఃఖం వస్తే భరించలేడు. నీకు అర్థమవుతుందే, సత్వగుణం ఉన్నవాడికి అశాంతిని భరించే శక్తి భగవంతుడు ఇస్తాడు, సత్వగుణం. అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఈ మూడు గుణాలు దాడితేనే కానీ మనకి జ్ఞానం కలగదు. ఈ మూడు గుణాలు ప్రకృతి, నేను నేను తలంపు ప్రకృతి, నాదనేది ప్రకృతి, ఈ పంచభూతాలు ప్రకృతి, అన్ని ప్రకృతి, అన్ని ప్రకృతి. అది అన్నీ కూడా ఇప్పుడు మనకు వచ్చే దుఃఖం కూడా ప్రకృతి, మన గర్వం వస్తుంది లేదా సంతోషం వస్తుంది, ఇవన్నీ ప్రకృతి, మన మనస్సు కూడా ప్రకృతి, ఇవన్నీ ప్రకృతిలోంచి వచ్చే గొడవలు. అసలు వస్తువుకి, సత్వస్తుకి, సత్య వస్తువుకి, ఈ చావులకి, పుట్టుకలకి, మనం పడే కష్టాలకి, సుఖాలకి, అసలు వస్తువుకి ఏమీ సంబంధం లేదు. ఇదంతా డ్రీమ్ స్టఫ్, ఇదంతా స్వప్నమే, ఇదంతా స్వప్న సమానం, ఏమీ సంబంధం లేదు. భోగాలు అనిపిస్తున్నాం అనుకున్న ప్రతిబింబ భోగాలు, ప్రతిబింబ సుఖాలు అన్నాడు శాస్త్రంలో. ప్రతిబింబ భోగాలు, ప్రతిబింబ సుఖాలు. మనకి శాస్త్రంలో ఎంత గౌరవం లేదంటే, మన బుద్ధిలో ఉన్న దోషం. శాస్త్రం మీద మనకి ఎంత గౌరవం రావటం లేదంటే, మన బుద్ధిలో ఉన్న దోషం వల్ల శాస్త్రం మీద గౌరవం రావటం లేదు. కృష్ణుడు అన్నాడు, బ్యాలెన్స్, వెరీ బ్యాలెన్స్. ఏంటి మీ తాతగారి గురించి ఏడుస్తున్నావు, మీ గురువు గురించి ఏడుస్తున్నావు, మీ తాతగారి గురించి ఏడుస్తున్నావు, మీ గురువు గురించి, ఆడ గురించి ఏడు, మంచివాడైనా అధర్మ పక్షం అన్నారు, వాళ్ళు పోవలసిందే అన్నాడు. కొంతమంది అంటే ఉంటారు, గుడ్ మ్యాన్, నేను బ్యాడ్ పార్టీ, మనుషులు మంచివాళ్ళే కానీ చెడ్డ పార్టీలో ఉంటారు కొంతమంది. నీకు అర్థమవుతుందే, మనుషులు వ్యక్తిగతంగా మంచివాళ్ళు ఉంటారు కానీ ఏ పార్టీలో ఉంటారు, చెడ్డ పార్టీలో ఉంటారు. అది దాని గుడ్ పీపుల్. భీష్ముడు, ద్రోణుడు మంచివాళ్ళే ఉండొచ్చు, ఒకడేమో నీకు విద్య నేర్పాడు, ఒకడు చిన్నప్పటి నుంచి నీకు పోషించాడు, నిన్ను చిన్నప్పటి నుంచి నీకు బట్టలు ఇచ్చి అన్నం పెట్టి పోషించాడు ఒక తాతగారు, ఇలా రాజ్యాన్ని నిలబెట్టినవాడు భీష్ముడే. వీళ్ళ కోసం అన్ని సుఖాలను ఎదుర్కొన్నాడు. ఈ పాండవుల్ని, కౌరవుల్ని పెంచడం కోసం, ఈ అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం, భీష్ముడు తండ్రి సుఖం కోసం, మళ్ళీ ఏళ్ళ సుఖం కోసం, ఏ రకమైన భోగాలు లేకుండా అన్ని వదులుకున్నాడు భీష్ముడు. పెళ్లి కూడా మానేశాడు. ఇది మీ తాతగారు గొప్పవాడే. అయితే ఏం లాభం, దేవుని బ్యాడ్ పార్టీ అయితే ఉపయోగించవలసింది, పోని పో, అలా పోని, దేవుని బ్యాడ్ పార్టీ ఆల్దో, దే ఆర్ గుడ్ పీపుల్, దేవుని బ్యాడ్ పార్టీ. అది మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకుంటున్నాడే, ఏ పార్టీలో ఉన్నారు, బ్యాడ్ పార్టీ కౌరవ అని చెప్పి పోతారు వాళ్ళు. నీ డ్యూటీ అయితే నువ్వు చెయ్యి అని చెప్పి ఇంకో మాట అంటాడు, నిమిత్తం మాత్రం భవ సభ్య సహాచం. ఎవరైతే చంపేస్తానా చంపేస్తాను అనుకుంటున్నావో, వీళ్ళందరినీ చంపి పోగులు పుట్టించాను. నువ్వు ఎవరినైతే చంపేయాలి చంపేయాలి నువ్వు అనుకుంటున్నావో, వీళ్ళందరినీ చంపేసి పోగులు పెట్టించాను. నేను చంపేసిన వాళ్ళని చంపటమే, నువ్వు చేతులు అడించు, పని నాది, నువ్వు చేతులు అడించి, గౌరవం లేదు, పని నాది, గౌరవం లేదు. అర్జును గొప్ప యుద్ధం చేశాడని ప్రజలు చెప్పుకుంటారు, నిన్ను హీరో, భారతదేశంలో జన్మించినటువంటి మహావీరుడు అర్జునుడు ఒకడు అనుకుంటారు, ఆ గౌరవాన్ని పొందు, పని భగవంతుడు. పని ఎవరిది? భగవంతుడిది. పని భగవంతుడిది. మీరైనా అంతే, మీకు ఏదైనా ఐశ్వర్యం వచ్చిందనుకున్న భగవంతుడి దయ వల్ల వచ్చింది. అది మీరేమనుకుంటారంటే మా తెలివితేటల వల్ల వచ్చింది, మా తెలివితేటలు. మీకంటే తెలియని వాళ్ళకి మరి ఎందుకు ఐశ్వర్యం రావటం? వాళ్ళకి ఐశ్వర్యం భగవంతుడి దయ వల్ల వచ్చిందని నీకు అనిపిస్తా అంటే వాడు ఐశ్వర్యం ఆడ దగ్గర ఉండనివ్వనుకుంటే నీకు అసూయ ఏంటన్నాడు గీత. అప్పుడు వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్. ఎంజాయ్ సబ్జెక్ట్, ఎంజాయ్ చేయండి. చచ్చిపోయిన తర్వాత ఏదో డౌట్ అసలు ముందు సబ్జెక్ట్ ఎంజాయ్ చేయండి. వాళ్ళ గౌరవం వాళ్ళ దగ్గర ఉండనివ్వండి. వాళ్ళ గౌరవం ఉంటే వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గర ఉండనివ్వండి. వాళ్ళకి ఒక సరస్వతి కటాక్ష ఉంటే ఉండనివ్వండి. వాళ్ళు 10 PhDలు ఉన్నాయనుకోండి, ఉండనివ్వండి. నీకేలా? నీకు నష్టమండి దానివల్ల. నీకు అది కావాలనుకోవటం వల్ల నీకు అసూయ వస్తుంది కదా, లేకపోతే నీకు అసూయ ఏంటన్నాడు భగవంతుడు. అది నీకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ పుండి చెబుతున్నాడు, ఇక్కడ అసలు విత్తనం దగ్గరికి వెళుతున్నాడు. అది నీకు కావాలనుకున్నప్పుడు నీకు అసూయ, కానీ అది కావాలనే కోరిక నీకు లేనప్పుడు నీకు అసూయ ఏంటి? ఎంత వండర్ఫుల్ చూడండి టీచింగ్. ఏం చేయాలి? సబ్జెక్ట్ ఏం చేయాలి చేయండి. ఆ బ్రాహ్మణ స్థితిని పొందాలి. ఉన్నది బ్రహ్మమే, వాడే నారాయణుడు. ఈ సృష్టి అంతా వ్యాపించున్నాడు, ఇంకా వ్యాపించున్నాడు. ఈ సృష్టి అంతా వ్యాపించున్నాడు నారాయణుడు, ఇంకా వ్యాపించున్నాడు. అంటే లెక్కల్లో ఏం చెప్తారంటే 4 వంతులు భాగం నారాయణుడు వ్యాపించుంటే 1 వంతులోనే ప్రపంచం అంతా ఉండాలి. మొత్తం భగవంతుడు మొత్తం అంతా వ్యాపించున్నాడు. అందులో ఎంత ప్రపంచం ఎంత ఉందంటే 1 భాగంలోనూ ఉండాలి. మొత్తం భగవంతుడు ఎంత వ్యాపించున్నాడు అంతే, అంతా ఈ ప్రపంచం లేదు, సృష్టి క్రియేషన్ లేదు. అయితే భగవంతుని నామం చేయగా, నామం చేయగా, నీకు నామం చేయగా నువ్వు పవిత్రుడు అవుతావు. నువ్వు పవిత్రుడు అవుతావు, తర్వాత నీకు ఏకాగ్రత వస్తుంది, నువ్వు స్వచ్ఛం అంటే తర్వాత నీ మనస్సు అస్తవ్యస్తంగా ఉండదు. నీకు అక్కర్లేని తలంపులు ఒకసారి మనకి ఇష్టం లేని తలంపులు వస్తా ఉంటాయి. ఏంటి ఇటువంటి తలంపులు వస్తున్నాయంటావు అనుకుంటాం, ఆ తలంపులన్నీ ఆగిపోతాయి. ఆ తలంపులన్నీ నీకు ఇష్టం లేని తలంపులు ఆగిపోతాయి. తర్వాత నీవు అలాగే నామాన్ని కూడా ప్రేమపూర్వకంగా ఇష్టంగా, మీరు చేసే నామం ఇష్టంగా చేయండి, ప్రేమపూరితంగా చేయండి. ఏదో బలవంతం చేసినట్టు చేయకండి, అదే ఇష్టంగా చేస్తంటే మీకేమొస్తుంది? మీకు మీకు స్వచ్ఛ, మీరందరూ నిరంతరము అంటే శనివారం ఒకలాగా నదీ ప్రవాహంలా. భగవంతుడు ఏమంటున్నాడంటే గీతలో, నీరు లేకపోతే నది విలువేంటి? నీరు లేకపోతే ఆ చెడు విలువేంటి? నీరుంటే కదా నది. ఇలాగ జీవించ, భగవంతుడి కోసం జీవితం జీవించకపోతే మీ జీవితం ఎందుకు? మీ ముక్కులో ప్రాణం ఎందుకు? అంటే అది ఏం చెప్తున్నాడంటే చెప్పకుండా, నీరు లేని నదులు ఎటువంటివో, నీరు లేని చెరువులు ఎటువంటివో, మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఏదో తింటున్నాం, ఇలా తిరుగుతున్నాం. మన జీవితాలు ఎలా ఉన్నాయంటే నీరు లేని నదుల్లాగా, నీరు లేని చెరువుల్లాగా ఉన్నాయి. నీకు భగవంతుడు జీవితం ఇచ్చాడు, కానీ నువ్వు జీవించటం లేదు. నది ఎందుకు? నదిలో నీరు ప్రవహించాలి. నదిలో నీరు ప్రవహించడం లేదు, ఆ నది ఉపయోగం ఏంటి? చెరువులో నీళ్లు ఉండాలి. ఆ నీళ్లు అక్కడ చెరువులు లేదు, చెరువులో నీళ్లు లేవు. ఆ చెరువు ఉపయోగం నీ జీవితం కూడా అంతే. నీ జీవితాన్ని నువ్వు జీవించలేనప్పుడు, నీ జీవితాన్ని నువ్వు జీవించలేనప్పుడే జీవితం కూడా నీకు వ్యర్థం. ఎలా? నీళ్ళు లేని నదిలాగా. కొంతమంది ఈ గోడ ఎలా ఉందో అలా ఉంటారు. ఎంత ముద్దురుగా ఉంటారంటే ఈ గోడ ఎలా ఉందో అలా ఉంటారు. జడ వస్తువులు మెరుగు వాళ్ళ మీద. నీ పద్ధతులు నువ్వు భగవద్ అనుభవం పొందటానికి జీవించు. నువ్వు జీవించకపోతే జీవితం ఎందుకు? అది కానీ జీవించకపోతే జీవితం ఎందుకు? మీరు అన్నం తినడానికి కదా వండుకుంటున్నారు, అన్నం తిన్నప్పుడు వండుకోవటం ఎందుకు? కాదు, మీరు ఎందుకు వండుకుంటున్నారు? అన్నం తిందామని వండుకుంటున్నారు, అన్నం తిన్నప్పుడు మీరు వండుకోవటం ఎందుకు? మీకు అర్థమవుతుందే, భగవద్దానుభవం పొందటానికి మీరు జీవించకపోతే జీవితం ఎందుకు? నది లేని నీరు లేని నదులు ఎటువంటియో, నీరు లేని చెరువులు అంటే ఎటువంటియో. మీరు మీ జీవితాన్ని మీరు జీవించడం చేత కానప్పుడు మీ జీవితాలు కూడా అటువంటి డ్రై అయిపోతాయి. మీ జీవితాలకు డ్రై అయిపోతాయి. ఏదో మామూలుగా యంత్రాలు బతికినట్టు బతుకుతారు, ఏదో రోజు చచ్చిపోతారు. ఇప్పుడు జడ వస్తువులే పోతున్నాయి కదా, జడ వస్తువులు కూడా ఏ కాల ప్రవాహంలో పోతాయి, మీ జీవితాలు కూడా అంతే. వారికి జీవితం జీవించడానికి ఎలా జీవించాలో ఆ జీవిత విధానం తెలియకుండా జీవించే జీవితం లేని ఆ జీవించే విధానం లేని జీవితం ఉడికే గాలి పీల్చుకునే యంత్రాలు అది గాలి పీల్చుకోవడానికి పనికి వస్తాడు, ఇంకెందుకు పనికిరాడని. భగవంతుడి సంకల్పం మీద నిజంగా మనకు గౌరవం ఉంటే అసలు అశాంతి రాదు మనకు. భగవంతుడి యొక్క సంకల్పం మీద నిజంగా మనకు గౌరవం, మనకు అశాంతి రాదు. ఆ గౌరవం లేకే మనకు అశాంతి వస్తుంది. అంచేతను ఎవరైనా మీ ఇంటికి బంధువు వస్తాడనుకోండి, ఎవడైనా మీకు అది మీరు ఎంత గౌరవంగా అతను రండి లోపల దయచేయని మంచిగా ఇస్తారు కాఫీ, మీరు కాఫీ తీసుకుంటారా మంచిని తీసుకుంటారు. కొంతమంది గౌరవంగా మీ ఇంటికి వచ్చిన బంధువుని మీరు ఎంత గౌరవంగా ఆహ్వానిస్తారు, భగవంతుని కూడా మీ హృదయంలోకి అంత గౌరవంగా ఆహ్వానిస్తారు. మీ ఇంటికి ఎవరైనా బంధు వస్తాడనుకోండి, రెండు లోపల రెండు కూర్చోండి, ఏం అక్కర్లేని ఋషులు కూడా అడుగుతూ ఉంటారు, భగవాన్ కూడా ఎవరైనా వస్తే మీరు భోజనం చేశారు లేదా స్నానం చేశారు లేదా అని అడిగేవాళ్ళు. అంటే ఎవరైనా బంధు వస్తే మీ ఇంటికి హృదయపూర్వకంగా మీరు ఎలా అయితే ఆహ్వానిస్తారో అలా భగవంతుని కూడా మీరు హృదయంలోకి ఆహ్వానించారు. అంటే అది ఇష్టపూర్వకంగా ఉండాలి, అంత ప్రేమపూర్వకంగా మీరు లోపలికి ఇన్విటేషన్ ఎలా ఉండాలి, అంత ప్రేమ మనసారా నిండు మనస్తో తర్వాత వచ్చిన బంధువుకి మీరు చేసే మర్యాద నిస్సంకోచంగా ఉండాలి. ఎలా ఉండాలి? నిస్సంకోచంగా ఉండాలి. నిస్సంకోచంగా నువ్వు అలాగే భగవంతుడికి అంకితం అవుతా ఉంటే నీకు భగవంతుని మనస్సు ద్వారా దేహం మనస్సు నీ దేహం కూడా మనస్సు దేహము మనస్సు దేహము కూడా నువ్వు భగవంతుడికి మీరాబాయి ఎలా అయితే వాసుదేవుడికి ఎలా అయితే అంకితమైందో మనస్సుకి నువ్వు దేహంతో మనస్సుతో అలా భగవంతుడికి అంకితం విలవకుండా అంకితం అవుతా ఉంటే కాన్స్టాంట్గా అలా అంకితం అవుతూ ఉంటే అలా అంకితం అవుతుంటే నామం అలా అంకితం నీ నామం కూడా నీ హృదయాన్ని ఇడిచిపెట్టదు. ఈ నామం నేను ఎంత దూరం తీసుకెళ్ళను, ఏ నామం చేస్తున్నావంటే ఆ నామం నీ బుద్ధిని ఏకాగ్రం చేయటం కాదు, నీ బుద్ధిని పవిత్రం చేయటమే కాదు. మీకు అర్థమవుతుంది? ఈ రెండే కాదు, నీకు ఆత్మజ్ఞానాన్ని కూడా సమకూర్చి పెడుతుంది. నామాన్ని శ్రద్ధగా చేసుకుని ఆత్మజ్ఞానం సంపాదించిన వాళ్ళు ఉన్నారు మహారాష్ట్ర భక్తుల్లో. పాండురంగుడు ఉన్నాడు అక్కడ మహారాష్ట్ర పాండ్రపురం. ఆ పాండురంగుడు భక్తులు రంగనామం పాండురంగుడి నామం శ్రద్ధగా చేసి భక్తిగా చేసి ఆత్మజ్ఞానం సంపాదించిన వాళ్ళు ఉన్నారు పాండురంగుడు. ఇది సరీపుడు రామకృష్ణ గారు ఎక్కువ ఆయన బుక్కుల్లో కోట్ చేస్తారు. మనం ఇప్పుడు మనం మన సిద్ధాంత ప్రకారం ఈ అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఈ నేనే ఉండని విచారణ ఎలా చెయ్యాలి, ఈ మనస్సుని ఎలా మనస్సును ఎలా తగ్గించుకోవాలి, మీకు అర్థం అవుతుంది అహం బుద్ధిని ఎలా తగ్గించుకోవాలి, ఈ నేననే బుద్ధిని నాదనే బుద్ధిని ఎలా తగ్గించుకోవాలి, ఆ విచారణ ఎలా చెయ్యాలి, విచారణ ఎలా చెయ్యాలి అంటే మీరు ఇప్పుడు ఎక్కడ మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఇంటికాడ నుంచి వచ్చారు, మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఇంటికాడ నుంచి వచ్చారు, మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు, మీ ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే నేనున్న తలంపు ఎక్కడి నుంచి వచ్చింది, మన నిజమైన ఇంటికాడ నుంచి వచ్చింది. మళ్ళీ దీన్ని ఎక్కడికి పంపేది, మన నిజమైన ఇంటికి, ఈ నేను ఎక్కడి నుంచి అయితే ఏ ఇంటికాడ నుంచి వచ్చిందో ఆ ఇంటికి పంపిస్తేనే కానీ అప్పుడు వాడికి దానకదు. నువ్వు అలా విచారణ చేయమని మన మార్గాల్లో చెప్తా ఉంటారు. మన విచారణ మార్గం, జ్ఞాన మార్గం, లేకపోతే రమణ మహర్షి మార్గం అనండి, ఉపనిషత్తుల మార్గం అనండి, ఇది మార్గం. కానీ తుకారం ఏమో, ఇది రాధాకృష్ణ గారు ఎక్కువ కోట్ చేస్తారు. తుకారం ఏమన్నాడంటే, ఓ రంగ, ఓ పాండురంగ, వాసుదేవ, నారాయణ, అచ్యుత, అనంత, అచ్యుత, అనంత, గోవింద, నారాయణ, కేశవ, మాధవ, ఈ రంగ, పాండురంగ, పాండురంగ నిన్ను ధ్యానం చేయటంలో, నిన్ను స్మరించడంలో, నిన్ను స్మరించి నిన్ను జపించడంలో, నిన్ను స్మరించడంలో, నిన్ను ధ్యానం చేయటంలో, నా మనోదేహం నీకు అర్పించడంలో, ఏదైతే నేను 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 నాకు తెలియకుండా పోయిందన్నాడు వాడు రంగదాస్, వాడు తుకారాం. ఈ వాక్యాన్ని రాధాకృష్ణ ఎక్కువ కోట్ చేసేవాడు. దాంతో యుద్ధం చేసి పోగొట్టుకునేవాడు ఎవరిని, ఈ నేను తోటి నువ్వు వెళ్తావు వెళ్ళవా అని దాంతో యుద్ధం చేసి పోగొట్టుకోలేదు. ఈ భక్తి ప్రవాహంలో, ఈ ప్రేమ ప్రవాహం, ఈశ్వరుడు పట్ల ఉన్న ప్రేమ నిరంతరం జరుగుతున్నట్టు ఆ ప్రవాహంలో, ఆ ప్రేమ ప్రవాహంలో ఈ నేను ఎప్పుడు పోయిందో కూడా నీ దేహాత్మ బుద్ధి, ఈ దేహ బుద్ధి, ఈ దేహానికి పరిమితమైన బుద్ధి, ఈ దేహాత్మ బుద్ధి ఎప్పుడు పోయిందో కూడా నాకు తెలియకుండా పోయింది అన్నాడు రంగాడు, పాండురంగు. కాబట్టి తుకారాం అన్నాడు ఆ బంగాళం. దీని రాధాకృష్ణ గారి వండర్ఫుల్ టీచ్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ తుకారాం అన్నాడు. అవి తెలియకుండా పోయింది. అందుకని మనలా యుద్ధాలు చేయలేదు. నువ్వు ఎప్పుడు వెళ్తావు, కూర్చుంటావు, ముక్కులో కాదు చూసుకోవడం, ఈ కాదు చూసుకోవడం, ఆ గురించి విచారణ చేయటం, మీ ఇంటికి నువ్వు ఎప్పుడు వెళ్తావని అడగటం, ఈ గొడవలు ఏమి లేదంట. ఈ మహాప్రవాహంలో, భక్తి ప్రవాహంలో, రంగడి పాదాలు, పాండురంగడి పాదాలను ఆ భక్తి ప్రవాహంలో, ఆ ప్రేమ నిరంతరం జరుగుతున్నటువంటి ఆ ప్రవాహంలో జీవనదిలాగా ఈశ్వరుడు పట్ల తనకున్న ప్రేమ, తన మృతనది లేక కాదు జీవనదిలాగా ప్రవహిస్తుంటే మధ్యలో నేను పూర్తిగా గమ్యానికి వెళ్ళలేదు, ఇంకా మధ్యలోనే పోయిందన్నాడు తుకారాం. ఈ ప్రపత్తి మార్గం కూడా, భక్తి మార్గం కూడా, రా కర్మ మార్గంతో, జ్ఞాన మార్గంతో సంబంధం లేకుండా కూడా మోక్షాన్ని అవ్వగలదు. మేము వస్తున్నాం, మీకు 5 కోట్లు ఉంటే మాకు 5 కోట్లు డబ్బు ఉంది, 5 కోట్ల నుంచి మీరు రావటాలు, మీకు ఉంటే పెట్టుకోండి, అవసరం లేదని చెప్పారు. మీ అమ్మాయి చదువుకుందని, అమ్మాయి మనసు పెద్దలైంది, గౌరవం ఉందని విన్నామయ్యా, అందుకొస్తాం. మీకు నిజంగా 5 కోట్లు లేవనుకోండి, 1 కోటి ఉందనుకోండి, అది 10 రూపాయలు ఉన్నాయనుకోండి, వస్తాం. మాకు నచ్చే సంబంధానికి వస్తాం. మీకు 5 కోట్లు ఉన్నాయని రావటం లేదని చెప్పారు. అది నిజంగా మీ అమ్మాయికి 5 కోట్లు ఉంటే మాకు వచ్చేదేముంది. అందులో ఈ రాజులు కట్టినాలి శుద్ధ దండుగులండి. అందులో ఈ బ్రాహ్మణ కట్నాలు మీరు శుభ్రంగా ఇస్తారు, తినేస్తారంటూ వదిలిపోతుంది. ఈ బ్రాహ్మణ కట్నాలంటే 10,000 ఇవ్వనండి, 30,000, 50,000 ఇచ్చేస్తారు. 50,000 శుభ్రంగా తల్లిదండ్రుల కుటుంబం వాళ్ళు తినేస్తారు. తర్వాత అడగరండి, మా అమ్మాయి డబ్బు ఏమిందని అడగరండి బ్రాహ్మణులు. ఈ రాజులు అనాపరిశుద్ధతో లెక్క చెప్పండి, రాజులు కట్నాలు శుద్ధ దండుకండి. ఈ చౌదరీలు కట్నాలు, రాజులు కట్నాలు శుద్ధ దండి, బ్రాహ్మణ కట్నాలు మంచి అండి. ఆ రోజే తినేస్తారు, అయిపోతుందండి. మా పప్పు నెయ్యనండి. ఈ చౌదరీల కట్నాలు, రాజు కట్నాలు, వంద ఎకరం 50 మేము ఇచ్చాం కదా అప్పుడు 50 ఎకరాలు. ఆ 10 ఎకరాలకు ఏం చేశారు, ఒకళ్ళు అమ్మేశారు, అమ్మేస్తే డబ్బు ఏమైంది, మా అమ్మాయికి ఎక్కడ కేటాయించి అని శుద్ధ దండు కట్టాలి. నేను తిన్నవరండి, సౌదీలు అంతే రాజులు అంతే. అదే ఆయన అన్నాడు, మీ అమ్మాయికి 5 కోట్లు ఉంటే మాకెందుకు, మా డబ్బు ఏదో మాకు సరిపోతుంది, మాకున్న ఏదో మాకు సరిపోతుంది, ఏదో గొప్పలు చెప్పినట్టు ఉంటుందని మేము చెప్పగలదు. మాకు 5 కోట్లు ఉంది, మీ అమ్మాయికి 5 కోట్లు ఏముంది, లేకపోతే 1 కోటి ఏముంది, 1 లక్ష ఏముంది, మాకు అక్కర్లేదు, మీ అమ్మాయి డబ్బు తీసుకొచ్చి మమ్మల్ని పోషించక్కడ, వీళ్ళ జమా ఖర్చు మాకు అక్కర్లేదు, కొడుకులు తీసుకు. మరాడు తెలిసింది ఈ కట్నాలు కూడా వాళ్ళకి, ఈ రాజుల కట్నాలు, చౌదరి కట్నాలు, సొంత దండుకులండి. ఎవరిని పైస్తేనే వాడు తిన్నవరడు, బ్రాహ్మణ కట్టాలి సుఖండి, ఎంజాయ్ చేయనిస్తారు డబ్బుని, ఎంజాయ్ చేయనివ్వరండి రాజులు చౌదరిలు. బ్రాహ్మణ కట్టాలో 1 లక్ష ఇచ్చామనుకోండి, అది తినేస్తారు చుట్టాలు, పేరెంట్స్ ఎవరెవరు తినేస్తారు, చదువు చెప్పించామంటారు, ఏదో అంటారు. ఈ పెద్ద ఆధారాలు అకౌంట్లు రాయాలని దీనికి. రాజులు కట్టాలి అటువంటి, చౌదరిలు కట్టిన శుద్ధ దండుకి ఎక్కడ చెప్పుకోవడానికండి, వీడిని ఒక పైస్ తిన్నవరండి, తగి అకౌంట్ రాయమంటారండి, చెప్పుకోవడానికి మట్టిన గొప్పలు ఆదిదేలకు ఎంత కట్టిన వచ్చింది అది కట్టింది. మొత్తం మీద కాఫీ తాగినవారండి, పైన మురికి నురుగు పైన నురుగు ఉంటుంది కదా, దాన్ని ముట్టుకు పెళ్ళికి రాస్తారు అని చెప్పి కాఫీ తాగినవారు, ఆ కాఫీ పైన నురుగు ఉంటుంది కదా, కొంచెం ఆ పెళ్లి రోజు రాస్తారండి. ఒక పైసి తిన్నవారండి, ఆ నురుగు మట్టికి పెళ్ళికి రాస్తారు, ఆ లోపల నురికి కింద పాలు, ఆ పాలు మనకు తగలని ఎవరు. అయితే బ్రాహ్మణ కట్నాలు మెరుగండి, బ్రాహ్మణ కట్నాలు ఎంతైనా దానికి ఏం మళ్ళీ జమా ఖర్చులు చెప్పడం అది ఉండదండి. ఈ రాజులకి ఇంకా పెళ్లి భోజనం పెడతారు, భోజనం దక్కుడు, భోజనాలు పెడతారు కానీ పెళ్లికి ఆ భోజనం దక్కుడు మనకు. అయ్యగడికి ఏపురాలకు కూడా భోజనమే దక్కుడు అని చివరకు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రేమ పూర్తిగా చెయ్యాలి, నువ్వు నామం చేస్తే ఏదో మెకానికల్గా యాంత్రికంగా చేయకూడదు, ఏదో అది ప్రేమపూర్తంగా ఇష్టంగా చేయాలి. ఇది అంటే ఇది బాగా అర్థం చేసుకోండి, లవ్నే మీరు భగవంతుడి పట్ల మీకు భగవంతుడి పట్ల మీకున్న ప్రేమే మాట కింద రావాలి, భగవంతుడి పట్ల మీకున్న ప్రేమే పని కింద రావాలి. మీకు అర్థమవుతుంది, భగవంతుడి పట్ల మీకున్న ప్రేమే జ్ఞానం కింద రావాలి. అంటే లవ్ ఈజ్ ఇండిపెండెంట్ పార్ట్, లైఫ్ ఇజ్ అవుట్ ఇది వేస్ట్, కంప్లీట్లీ వేస్ట్. ఇలా మొట్టమొదటిలో మీరు కొంచెం కష్టపడాలి, కానీ ఎప్పుడు కష్టపడక్కర్లేదు. మొట్టమొదటి మీరు కొంచెం అలవాటు చేసి అభ్యాసం చేసుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి. మీరు అభ్యాసం చేస్తే అన్నీ తేలికే మనకి, అభ్యాసం చేస్తా అంటే అన్నీ తేలికే, మనోనిగ్రహం కూడా తేలికే మనం అభ్యాసం చేస్తా అంటే. అభ్యాసం చేస్తా అంటే మన మనోనిగ్రహం అన్నిటికంటే కష్టం, కానీ అభ్యాసం చేస్తా అంటే మనోనిగ్రహం కూడా తేలికే. ఇలా కొంతకాలం మీరు చేయగా చేయగా ఆ నామం సహజమైపోతుంది, నిద్రలో కూడా మీకు నామం సహజమైపోతుంది, మీకు నిద్రలో కూడా మీ మనస్సు చేసేస్తాను, నిద్రలో కూడా మీరు మీ మనస్సు చేసేస్తా ఉండాలి. అంటే మీరు మీరు కర్మ మార్గంలో ఉన్నా, ఇక్కడ ఇంతకీ భగవాన్ చెప్పి మీరు కర్మ మార్గంలో ఉన్నా జ్ఞాన మార్గంలో ఉన్నా, ఆ ప్రేమ లేకపోతే, భక్తి లేకపోతే, వివేకం లేకపోతే, మనస్సులో కనుక శుద్ధి లేకపోతే మీరు తూకం తక్కువగానే ఉంటారని, మిమ్మల్ని తట్టిళ్ళు వేస్తే తూకం తక్కువగానే ఉంటారు, బరువు రారు, మీరు బరువు రారు. ఇంకా ఆ ఎఫెక్షన్ లేనప్పుడు, లవ్ లేనప్పుడు అంటే మీకు లవ్ ఇన్ డివోషన్, లవ్ ఇన్ యాక్షన్, లవ్ ఇన్ వర్డ్స్, అంటే ప్రతి దాంట్లోనే లవ్ ఈశ్వరుడి పట్ల మీకున్న ప్రేమే యాక్షన్లో కనపడాలి, మాటలో కనపడాలి, సాధనలో కనపడాలి, యోగంలో కనపడాలి. దాని ధ్యానం కూడా, ధ్యానం చేస్తారు కొంతమంది, ఆ ధ్యానం చేసేది ఎలా ఉంటుందంటే మన సాంబార్ లేకుండా పంచదార లేకుండా చట్నీ లేకుండా వచ్చి ఇడ్లీ తింటే ఎలా ఉంటుందో కొంతమంది చేసి ధ్యానాలు అలా ఉంటాయి. చాలా డ్రైగా ఉంటాయి ధ్యానాలు. పైగా గడియారం చూసుకోవడం ఎప్పుడైపోతుంది గడియారం. ఆ గడియారం చూసుకుంటూ ఉంటారు గోడగా ఎప్పుడైపోతుంది. అది కాదు, ధ్యానం కూడా ప్రేమ లేని వాడికి భక్తి లేని వాడికి ధ్యానం సాగదు. అంటే ప్రేమపూరితమైన ధ్యానం మీరు ధ్యానం చేస్తే చేయండి, అది ప్రేమపూరితంగా ఉండాలి, భక్తిపూరితంగా ఉండాలి, అప్పుడే ధ్యానం సక్సెస్ అవుతుంది, లేకపోతే సక్సెస్ అవ్వదు. భగవంతుని పట్ల ఏదో పుస్తకం చదివి ధ్యానం చేయటం మొదలెడితే యోగం నేర్చుకుని ధ్యానం, భగవంతుని పట్ల భక్తి లేనప్పుడు, భగవంతుని పట్ల ప్రేమ లేనప్పుడు, భగవంతుని పట్ల మీకు సజీవమైన విశ్వాసం లేనప్పుడు ఎంచుకున్న ధ్యానాలు దేనికోసం? ధ్యానం మంచిదే, మీకు ఎవరిని తెలుసుకోవడానికి ధ్యానం చేస్తున్నారో వాడి మీద విశ్వాసం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు, అసలు వాడు ఉన్నాడని నమ్మకం లేదు మీకు, ఇంకా ధ్యానం ఎలా కుదురుతుందండి మీకు? అలా కనీసం భగవంతుని యొక్క అస్తిత్వం మీద కూడా నమ్మకం లేనప్పుడు ధ్యానం వాళ్ళతో ధ్యానం మీకు ఎంతసేపు కుదురుతుంది? చేసిన చేయని వాళ్ళతో సమానం వెళ్ళదు, ఇంకా సాగదండి అది. అది ప్రేమపూరితంగా ఉండాలి మీకు. మెడిటేషన్లో లవ్ ఉండాలి, వర్క్లో లవ్ ఉండాలి, మాటలో లవ్ ఉండాలి, మీ బిహేవియర్లో లవ్ ఉండాలి. గాడ్ ఈజ్ లవ్ కదా, లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ట్రూత్ కదా, ట్రూత్ ఈజ్ గాడ్. ముగిస్తున్నామండి. అంటే నువ్వు జపం చేసి ఆ నామాన్ని చేసేటప్పుడు నువ్వు ఇష్టంగా చేస్తుంటే, నువ్వు ప్రేమగా చేస్తుంటే ఇతర ఆలోచనలు, అంటే ఇతర తలంపులు, నీకు పునర్జన్మం తీసుకొచ్చే కోరికలు ఇతర తలం, వాటి వేగం తగ్గిపోతుంది. నీకు అర్థమవుతుంది? వైష్ణవ సాంప్రదాయాలు ఏం చెప్తారంటే, నీ కామకులుగా నువ్వు నాకులేవు, నీ రాగద్వేషాలు నువ్వు నాకులేవు. ఆవు దూడ ఉందనుకోండి, ఆవు ఆ దూడ మీద ఉన్న మా ఎంత అదే నాకేస్తుంది. ఎవరు నాకేస్తారు? ఆవున నా పట్ల నీకున్న ప్రేమ నిజమైతే నీ రాగద్వేషాలని కామక్రోధాన్ని నాగుతానంటాడు వాడు. తిరిగి అంటే ప్రేమకి ప్రతిఫలంగా మనకున్న ఆయనలో భగవంతుని ఐక్యం అవడానికి ఏ రాగద్వేషాలు అడ్డొస్తున్నాయో, ఆ ఏ విధంగా అయితే దూడను నాగుతుందో పైన ఆ మాయ పోగొట్టడానికి ఈ భక్తుడి యొక్క మలాన్ని, ఈ భక్తుడి యొక్క రాగద్వేషాలని, ఈ భక్తుడి యొక్క కామక్రోధాలని, ఈ భక్తుడి మనసులో దోషాలని ఆవు దూడ నాగినట్టు నాగుతాడట్టు వాడు ఈశ్వరుడు. అంటే ప్రేమకు దొంగిపోయి పూర్వం కాంచీపురంలో ఒక భక్తుడు ఉండేవాడు, అతని కవిత్వం బాగా వచ్చి ఆడవారు, ఒక ఆడవారు ఆడవారులో అతను ఒక ఆడవారు, శివభక్తులు నాయనార్లు అంటారు, విష్ణు భక్తుల్ని ఆడవారులు అంటారు. శివభక్తుల కంటే విష్ణు భక్తులు అప్పుడు ఆడవారు, ఈ నాయనార్ల కంటే ఆడవారులు పండితులు ఎక్కువ ఉన్నారు. నాయనార్లు భక్తులే, ఆడవారులు భక్తులే, ఆడవారులు భక్తితో పాటు పాండిత్యం ఎక్కువ ఉన్నారు. కాంచీపురంలో ఒక ఆడవారు ఉన్నాడు, అతను గొప్పగా కవిత్వం చెప్పగలడు, అది కూడా భగవంతుడు ఇచ్చిన వరం. నేను చెప్పాను కదా మీకు ఏది ఇచ్చినా అది భగవంతుడు ఇచ్చిన, ఇట్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఇంక్లూడింగ్ రియలైజేషన్. రియలైజేషన్ ఆల్సో ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. రమణ మహర్షికి ఏం చేశాడని జ్ఞానం వచ్చింది. అతను కాంచీల పెరుమాళ్ళు ఉన్నాడు, ఆ పెరుమాళ్ళ గురించి కవిత్వం చెప్తా ఉన్నాడు. ఆ కాంచీని పరిపాలించే రాజు ఏమన్నాడంటే, నువ్వు చాలా బాగా చెబుతున్నావయ్యా, కవిత్వం నా గురించి కూడా చెప్పమన్నాడు. అది ఏమన్నాడు, నా గురించి కూడా కవిత్వం చెప్పు, పుస్తకం ప్రింట్ చేస్తాడు. భగవంతుడు భగవంతుడు భగవంతుడిని తప్పించి మనుషుల మీద కవిత్వం చెప్పనన్నాడు. మీ ఇంట్లో ఉన్న బంగారం నాకు ఇచ్చామని చెప్పను, మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా నాకు ఇచ్చామని చెప్పను, ఏదో నన్ను బతకమని నాలుగు గ్రామాలు నాకు ఇచ్చామే బతకను. పూర్వం ఈ గ్రామాలకు కొంతమంది పండితులకి గ్రామాలు ఇచ్చేవారు. అట్లనే ఇప్పుడు దానికి ఏదో ఏనామని కదా, దానికి అగ్రహారాలు అంటారు. అట్లనే అగ్రహారాలు అంటే బ్రాహ్మణులకు ఇచ్చినవి. ఏదో కొంతమంది గ్రామాలు ఇచ్చేవారు, పొలాలు ఇచ్చేవారు పూర్వపు రాజులు, వాళ్ళు సుఖంగా జీవించడానికి అట్లనే అగ్రహారాలు అంటారు. వీళ్ళు వీడు ఏమన్నారంటే, మీరు నాకు ఒక అగ్రహారం ఇచ్చినా నేను మనుషుల గురించి చెప్పని ఒక నియమం పెట్టుకున్నా, మీ మీద గౌరవం లేదు కదా, భగవంతుడు తప్పించి ఆ పెరివాళ్ళ మీద తప్పించి, పెరివాళ్ళు అంటే పెద్దవారు అంటే పురుషుడు, పురుషోత్తముడు. పురుషుడు అంటే దేహానికి సంబంధించిన పురుషుడు కాదు, నారాయణ. ఆయన గురించి కవిత్వం తప్ప ఆయన గురించి తప్పించి ఎవరి గురించి చెప్పనన్నాడు. అయితే మా దేశం విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఈ దేశాన్ని నేను పరిపాలిస్తున్నాను, పరిపాలించే రాజు మీద కూడా నువ్వు చెప్పనంటున్నావు, వెళ్ళిపో అన్నాడు. ఆవిడ వెంటనే మహావిష్ణువు ఆ పెరిమాళ్ళు కాంచీ పెరిమాళ్ళు, ఆ కాంచీ పెరిమాళ్ళు రాజుకి స్వప్నంలో కనిపించి చెప్పాడంటే, నా భక్తులు వెళ్ళిపోతాను, నేను ఎక్కడ ఎందుకు, నేను కూడా కాంచి విడిచిపెట్టి వెళ్ళిపోతా అన్నాడు. నా భక్తుడు కాంచీపురం నుంచి వెళ్ళిపోతాడు, ఈ దేశంలో బతకాలని ఎక్కడ బోధిస్తాం. వాడు అన్నాడు, పెరిమాళ్ళు అన్నాడు, నా భక్తుడు ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉంటాను, నేను కూడా ఈ ప్రదేశం విడిచిపెట్టి వెళ్ళిపోతానంటే కంగారు పడ్డాడు. వాళ్ళు దేవుడు, మనం దేవుడు దేవుడు అంటాం, వైష్ణవుడు పెరిమాళ్ళు అంటారు. పెరిమాళ్ళు అంటే పెద్దవారు. మహావిష్ణువు చెప్తాడు, వాడు నా భక్తుని విడిచిపెట్టి కాంచీపురం నుంచి, నా కాంచీపురం ఎందుకు, వాడు ఎక్కడికి పోతే నేను అక్కడికి పోతానంటాడు. ఆ మాటకు భయపడి మళ్ళీ అతను ఆహ్వానించాడు, నాకు ఈ కాంచీలో ఉండాలని ఎక్కడ లేదు, నాకు ఈ కాంచీలో అంటే ఏమి లేదు. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రాలు ఇవన్నీ ఎలా వచ్చాయంటే, పూర్వం అనేక మంది పవిత్రులు, అనేక మంది మహర్షులు, అనేక మంది మహాత్ములు అక్కడ జీవించడం వల్ల ఆ క్షేత్రానికి వైభవాలు వచ్చాయంటే. మీకు అర్థమవుతుంది, మీ కాశీకి అంత వైభవం ఎందుకు వచ్చిందంటే అక్కడ అనేక మంది సాధన చేసి తరించారు కాశీ. అలాగే ఎక్కడైతే ఎక్కువ మంది మహర్షులు మహాత్ములు జీవించారు, అయ్యే మనకు క్షేత్రాల కింద మాన్ని ప్రవాహంలో తర్వాత మనకు క్షేత్రాల కింద విరుచుకుంది. అలాగే పండరీపురం కూడా, పండరీపురంలో అనేక మంది భక్తులు తరించారు, అంటే అది క్షేత్రం అయింది. నా భక్తులు లేనప్పుడు నేను ఎందుకు ఇక్కడ నేనే పోతాను ఆడుతూ పోతున్నాడు, కాంచి విడిచిపెట్టి పోతాడు. అంటే అస్తవ్యస్త. ఇక్కడ మీరు జపం వల్ల లాభం ఏంటంటే, జపంలో మీకు రెండు లాభాలు ఉన్నాయి. అంటే జపాన్ని మీరు ప్రేమగా చేస్తంటే మీ జపం ధ్యానం కింద మారుతుంది, కొంతకాలానికి ధ్యానం కింద మారుతుంది. తర్వాత మనకు రాబోయే జన్మలకు సంబంధించిన బీజాలు ఉంటాయి లోపల, రాబోయే జన్మకు ఆ బీజాలు మనకు కనపడవు. ఇప్పుడు చూడండి, భూమిలో మొక్కలు ఉంటాయి, బీజాలు ఉంటాయి, మనకు కనపడవు. వర్షాకాలం వచ్చేవాడికి అన్నీ వచ్చేస్తాయి, వర్షాకాలం వచ్చేవాడికి అన్నీ మురిసేస్తాయి కదా మీకు. అలాగే మనకి ఈ బీజాలు ఉంటాయి లోపల, ఈ శరీరం పోయినా ఈ బీజాలన్నీ మనసులో ఉంటాయి. ఈ శరీరం పోయినా మనసును ఆధారంగా పెట్టుకుని అంటి పెట్టుకుని అవి ఉంటాయి ఏ బీజాలు. మళ్ళీ కొత్త దేహంలోకి వచ్చేవాడికి అటుకి సరదా, కొత్త దేహంలోకి వచ్చేవాడికి ఈ బీజాలు సరదా, తొందరగా మొక్కల కింద వచ్చేయచ్చు. మనం శరీరం చచ్చిపోతాం, శరీరం చచ్చిపోతాం, లోపల వాసనలకి అసలు లోపల ఓ సంతోషం వచ్చేస్తుంది. కొత్త శరీరం వస్తే మనం ఇంకా విజృంభించవచ్చు, ఈ శరీరం ముసలిదైపోయింది, ఈ శరీరం పోతేనే మంచిది, మనం బాగుపడాలంటే ఈ శరీరం పోతేనే మంచిది. కొత్త శరీరం వస్తే మనం ఆ శరీరం ద్వారా కోరికలు నెరవేర్చుకోవడానికి లోపల వాసనలు ఏమనుకుంటాయి అంటే కోరికలు నెరవేర్చుకోవడానికి బాగుంటాయి. ఈ ముసలి శరీరం ఎందుకు పనికి రాకుండా ఉంది, మనం ఉంటాను ఉన్నా ప్రయోజనం లేకుండా ఈ ముసలి శరీరం ఉంది. కొత్త శరీరం వస్తే, కొత్త శరీరంలో ప్రవేశిస్తే మన కోరికలను ఇంకా బాగా నెరవేరుతాయని, శరీరం చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోతాను నాకు బాధ కానీ వాసనకు బాధ లేదు అట్లా సంతోషం. టీవీ ఎక్కువ గంటలు, ఏదో అరగంట గంట పర్లేదు, ఎక్కువ గంటలు ఎక్కువ గంటలు ఎక్కువ గంటలు టీవీ చూస్తుంటే అందరికీ రేపించి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు ఏదో 10 నిమిషాలు అరగంట పర్లేదు. కొంతమందికి తీరా అడ్రస్ టీవీ, ఇంకా అంటి పెట్టుకుంటారు టీవీ దగ్గర, వాళ్ళకి అలా సంవత్సరం చూసేటప్పటికి బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుందని చెబుతున్నారు. ఇటువంటి పరీక్షలు మనం చేయ అమెరికాలో చేస్తూ ఉంటారు. ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తారు. ఏంటి అంత డబ్బు ఉంది వాళ్ళకి? ఏదైనా ఒక విషయం, ఒక కొత్త విషయం తెలుసుకోవాలనుకోండి, మనం తెలుసుకోవాలన్నా అంత డబ్బు ఖర్చు పెట్టలేము మనం. వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెడతారు చిన్న విషయం తెలుసుకోవడానికి. వాడు సిన్సియర్గా పనిచేస్తాడు, గవర్నమెంట్ కూడా ఇస్తుంది వాళ్ళకి డబ్బు. రీసెర్చ్కి, రీసెర్చ్ వింక్ అమెరికాలో చాలా డబ్బు భరణం చేసేస్తారు. టీవీని ఎక్కువ అంటి పెట్టుకుంటే తప్పనిసరిగా ఒక సంవత్సరం నాడికి బీపీ వచ్చేస్తున్నారు. ఇది అరగంట గంట చూస్తే పర్వాలేదు, కొంతమంది ఇంకా అంటి పెట్టుకుంటారు టీవీల దగ్గర, వాళ్ళకి తొందరగా ఒక సంవత్సరంలో బీపీ వస్తున్నారు. ఇది సైంటిస్టులు చెప్పి మాటలు. ఎక్కడున్నా మనం అంటే, మీకు జపం నిరంతరము ప్రేమపూరితంగా చేయటం వల్ల రెండు లాభాలు. ఒకటి, పునర్జన్మను తీసుకొచ్చే ఆ కోరికల యొక్క వేగం తగ్గిపోతుంది, ఆ టెండెన్సీస్ యొక్క వేగం తగ్గిపోతుంది. తర్వాత మనస్సు ఈ జపం చేయటం వల్ల, ప్రేమపూరితంగా జపం చేయటం వల్ల మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు వస్తుంది. మనస్సు ఎలాగ వస్తుంది? ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి మనసు మారేసి తన ఇంటికి వెళ్ళటం ప్రారంభిస్తుంది. ఎవరింటికి? మనస్సు ఏం చేస్తుందంటే, జపం చేయటం వల్ల, ఇది బాగా అర్థం చేసుకోండి, మీరు జపం చేయరనుకోండి, ధ్యానం చేయరనుకోండి, విచారణ చేయరనుకోండి, మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చేస్తుంది, ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు జపం శ్రద్ధగా చేస్తున్నారనుకోండి, అది ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ప్రకృతిలో కలవకుండా ఈ మనస్సు తన ఇంటికి తాను వెళ్ళిపోతూ ఉంటుంది. మోక్షం అంటే ఏమి లేదు, మన ఇంటికి మనం వెళ్తాం. మోక్షం అంటే ఏమి లేదు, మన ఇంటికి మనం వెళ్ళిపోవటం మోక్షం. అది ఇలా జపం నిరంతరం అదే ప్రేమపూరితంగా ఉండాలి, జ్ఞాపకం పెట్టుకోండి. యాంత్రికంగా కాదు, తనింటికి తను వెళ్ళిపోతుంది. తనింటికి మన నీళ్ళలో పంచదార వేస్తే ఎలా కరిగిపోతుందో, నీళ్ళలో పంచదార వేస్తే ఎలా కరిగిపోతుందో, మనస్సు తనింటికి తను వెళ్ళినప్పుడు కరిగిపోతుంది. మామూలుగా కరగదు, తనింటికి తను ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అక్కడ అది కరిగిపోతుంది. ఏది? మనస్సు. దాని తన సోర్స్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, అది ఎక్కడి నుంచి అయితే మనస్సు బయలుదేరి వస్తుందో, మనం ఎక్కువ మనల్ని పీడించేది మన మనస్సే. ఇతరులకంటే మన మనస్సే మనల్ని ఎక్కువ పీడిస్తుంది. ఎప్పుడైతే దాని మూలంలోకి అది వెళ్ళిపోయిందో, దాని సోర్స్లోకి అది వెళ్ళిపోయిందో, అది కరిగిపోతుంది. మనం నీటిలో పంచదారు వేసిన వెంటనే ఎలా కరిగిపోతుందో, ఈ మనస్సు అక్కడికి వెళ్ళి కరిగిపోయి బ్రహ్మాకారం చెంది. మీరు పంచదార నీటిలో అయింది, నీళ్ళన్నీ పంచదార అయిపోతుంది. పంచదార నీళ్ళు వేస్తే నీళ్ళన్నీ ఏమవుతాయి? పంచదార అయిపోతుంది. అలాగే మనస్సు హృదయం దగ్గర కరిగిపోతే మనస్సే బ్రహ్మం అయిపోతుంది, మనస్సే బ్రహ్మకారం పొందుతుంది, మనస్సే బ్రహ్మకారం పొందుతుంది. పంచదార నీటిలో కరిగిపోయాక తీపి లేని చుక్క ఉండదు, తీపి లేని డ్రాప్ పండదు, తీపి లేని డ్రాప్ పండదు. నీ మనసు ఎప్పుడైతే హృదయంలో కరిగిపోయిన తర్వాత, హృదయంలో ఎందుకు కరిగిపోయింది, దాని మూలంలో కరిగి, అప్పుడు నీకు నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు ఈ జీవితం అబద్ధం అని చెప్పటం, అప్పుడు నీకు ఎటర్నల్ లైఫ్, అది ఏమి లైఫ్? ఎటర్నల్ లైఫ్, అది నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. అప్పుడు నీ మనోదేహములతో లోకంతో ఉంటావు, కానీ మనోదేహములతో లోకంతో సంబంధం ఉండదు. వాడి పని చేసినా చేయని వాడితో సమానం, వాడి పని చేసినా చేయని వాడితో సమానం. అంటే వాడు మనస్సు కానీ వాడు దేహం కానీ లోకం కానీ వాడిని బంధించదు. ఇది బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్. ఎవడు ఎవరికైతే తన మనస్సు హృదయంలో కరిగిపోయిందో, మనస్సుడు హృదయంలో కరిగిపోయిందో, వాడి శరీరం ఉన్నా లేని వాడితో సమానమే, మనస్సు ఉన్నా లేని వాడితో సమానమే. ఆడి లోకంలో ఒకవేళ ఉన్నా, ఆడి శరీరం చనిపోయకుండా లోకంలో అటు ఇటు తిరుగుతున్నప్పటికీ వాడు లోకంలో లేని వాడితో సమానం. బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్. శరీరం ఉన్నా లేని వాడితో సమానం. అంటే జరిగిపోయిన విషయాల గురించి ఒకటి జ్ఞాపకం ఉంచుకుని, జరిగేది అంత ఈశ్వర సంకల్పం, జరిగేది జరగబోయేది ఈశ్వర సంకల్పం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అంటే జ్ఞాపకం ఉంచుకోండి. జరిగిపోయిందంతా ఈశ్వర సంకల్పం, మరి జరగబోయేది ఎవరి సంకల్పం? ఆయన సంకల్పం. జరగబోయేది కూడా ఆయన సంకల్పమే, జరగబోయేది కూడా ఆయన సంకల్పమే. అంటే జరిగిపోయిన విషయాల గురించి బాధపడటం వల్ల ఏ విషయం గురించి అని జరిగిపో, వాట్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్, అయిపోయింది అయిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది. జరిగిపోయిన విషయాల గురించి నువ్వు బాధ పెట్టుకుంటే నీ శక్తి పోతుంది, నువ్వు సాధన చేసుకునే శక్తి ఖర్చు అయిపోతుంది. అంటే జరిగిపోయిన విషయం, ఏ విషయం గురించి కూడా నీ మనసులోకి రాను. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. కృష్ణుడు అంటాడు గీతలో, నేను కాలస్వరూపంలో ఉన్నాను. అంటే కాలాన్ని మీరు గౌరవిస్తే నేను గౌరవించినట్టు. మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం, మన అందరం కూడా కాలాన్ని పాడు చేసుకుంటున్నాం. మనం భగవంతుడు అంటాడు గీతలో, నేను కాలస్వరూపం, మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారనుకోండి, నన్ను గౌరవించినట్టే. మీరు నాకు పుష్పం ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, నేను భక్తితోటి ఇస్తాను, నీ స్వీకరిస్తాను. అంటే మనకు భక్తి లేక ఇవన్నీ అబద్ధాలు అనిపిస్తాయి. అంటే భగవంతుని మీద భక్తి లేక, ప్రేమ లేక, విశ్వాసం లేక భగవంతుడు చెప్పిన మాట నా అబద్ధాలు అనిపిస్తాయి. ఏమని చెప్తున్నాడు? మీరు నాకు ప్రేమ, నీళ్ళు ఇవ్వండి, పుష్పం ఇవ్వండి, ఫలం ఇవ్వండి, నేను భక్తితోటి స్వీకరిస్తాను. మీదేదో పండు లేదనుకోండి, పుష్పం లేదనుకోండి, నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు అన్ని చోట్ల ఉంటాయి కదా, నీళ్ళు ఇవ్వండి. వాటర్ ఈజ్ ఎనఫ్. అంటే భగవంతుడి మాటలు చెప్పాడు మనకు భగవద్గీతలో. భగవంతుడు ఏం చెప్పాడు? తన మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడు? మాటలు చెప్పాడు. మనం వాటిని జీవించటం లేదు, మనం వాటిని జీవించటం లేదు, జీవించటం లేదు. చెప్పాడు చెప్పటం, జీవిస్తాయని అనుభవంలోకి వస్తాడు. ఇదే శాస్త్రం. భగవంతుడు గీతలో కొన్ని మాటలు చెప్పాడు, అవి చెప్పాడు కానీ వాటిని జీవించడం లేదు మనం. ఏం చేత? నమ్మకం లేదు, ఆ మాటల మీద మనకు నమ్మకం లేదు. అయ్యా జీవించడం లేదు, విశ్వాసం లేని వలన జీవించాడనుకోండి, ఆయన అంతర్యామిగా ఉన్నాడు కదా, అంతర్యామిగా ఉన్నాడు, ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం. మనం ఏదైనా పనులు చేసేటప్పుడు మన అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడానికి పని చేస్తాం, కానీ భగవంతుని సంతోషించే పనులు మనం చేయం. ఈ పని చేస్తే మన అహంకారం సాటిస్ఫై అవుతుంది అనుకుంటే చేస్తాం, కానీ భగవంతుడి ప్రీతి కోసం మనం చేయం. కృష్ణుని అంటాడు గీతలు, భగవంతుని ప్రీతిద్దాం, భగవంతుని ప్రీతి కోసం, భగవంతుని యొక్క సంతోషం. మీరు ఏ పని చేసినా యజ్ఞం అన్నాడు. మీరు కోట్లు ఖర్చు పెట్టి హోమాలు చేయక్కర్లేదు, కోట్లు ఖర్చు పెట్టి ఇంకో పని చేయక్కర్లేదు, భగవంతుని ప్రీతి అర్థం, భగవంతుని ప్రేమ కోసం, మీరు భగవంతుని దృష్టి భగవంతుని సంతోషపరచడం కోసం ఏ పని చేసినా అది యజ్ఞంతోడు సమానం. యజ్ఞం వల్ల ఫలితం ఏంటండి? మీ పాపాలు నశిస్తాయి. ఎవడైతే యజ్ఞభావంతో పని చేస్తున్నాడో వాడి బుద్ధిలో ఎన్ని దోషాలున్నా కాలు బూడిదైపోతాయి. ఎంత పెద్ద గుమ్మడికాయనా కత్తిపేటకు లోకు, ఎంత పెద్ద గడ్డిమీటైనా ఆగ్గిపూలకు లోకు. నీకు అర్థమవుతుందా? మీ బుద్ధిలో ఎంత పాపరాశి ఉన్నా ఈశ్వరుని అనుగ్రహానికి లోకి అది. మీ బుద్ధిలో ఎంత పాపరాశి ఉన్నప్పటికీ ఈశ్వరుని దయ ఉంటే పాపరాశిని కాల్ చేస్తుంది, భరం చేసేస్తుంది. సర్వధర్మాన్ని పరిచయ్య మాం ఏకం శరణం రజ అంతా సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా సూచక. నీకు నీ బుద్ధిలో చాలా దోషాలు ఉన్నాయనుకో, గత జన్మ తాలూకు పాపాలు కూడా ఉన్నాయనుకో, నేనే గమ్యం, నేనే మార్గాన్ని, నేనే గమ్యం, నేనే మార్గాన్ని. నువ్వు ఈ లోకం లోకానికి సంబంధించిన ధర్మాలు అధర్మాలు లోకానికి సంబంధించిన కేవలం ప్రకృతి గొడవలు వదిలేసి నిరంతరము నన్నే స్మరించుకుంటూ నా పాదాలను కనుక ఆశ్రయించి ఉంటే, నిరంతరము నన్నే స్మరించుకుంటూ నా పాదాలను ఆశ్రయించి ఉంటే నేను ఏ పని చేయమంటే ఆ పని చేస్తూ, నేను వద్దని పని నేను వద్దని చెప్పిన పని మానేయి, నేను చేయమని పని చెయ్యి, అలా చేస్తూ ఉంటే నువ్వు నీ బుద్ధిలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ, నీకు అర్థమవుతుంది గడ్డి మీదంత దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషాలన్నింటినీ కాల్చేసి ఆ దోషాలన్నింటినీ బూడిచ్చేసి నిన్ను పవిత్రుని, నీ మనస్సును కడిగి శుభ్రం చేసి నిన్ను పవిత్రుని చేసి నీకు మోక్షాన్ని ఇచ్చే బాధ్యత నాది అర్జున. పాండవ నీకు మోక్షాన్ని ఇచ్చే బాధ్యత నాది. ఇఫ్ నీ విశ్వాసం నిజమైంది అయితే if it is a real faith, if it is a real love, if it is a true love, if it is a loyal love, అది నిజమైతే సర్వ దోషాల్లోంచి నిన్ను విడుదల చేసి నీకు మోక్షాన్ని ఇచ్చి నీకు ప్రకృతిలోంచి స్వేచ్ఛనిచ్చే, ప్రకృతిలోంచి విడుదల చేసి ప్రకృతి గుణాలలోంచి విడుదల చేసే బాధ్యత నాది అర్జున. ఓ పాండవ అంటే మనకు గడ్డి మీదంత ఆస్తి సంపాదించుకున్నా ఆవగింజంత విశ్వాసం లేకపోతే ఏం ప్రయోజనం కాదు. గడ్డి మీద ఎంత పెద్దదో అంత ఆస్తి సంపాదించుకునేది అభ్యంతరం లేదు, కానీ ఆవగింజంత విశ్వాసం లేకపోతే గడ్డి మీదంత ఆస్తి కూడా మీకు మోక్షాన్ని ఇవ్వలేదు. మన మామూలుగా భగవంతుడు చెప్పిన మాట్లాడుతుంది, ప్రతి మనిషి కూడా వాడు అహంకారం కోసమే పనిచేస్తూ ఉంటాడు. వాడు అహంకారం సాటిస్ఫై అవ్వాలి అంతే, వాడు మనస్సు సాటిస్ఫై అవ్వాలి అంతకే పని చేస్తూ ఉంటాడు. వాడు భగవంతుని కోసం బతకడు, అహంకారం వాడు అహంకారం కోసం వాడు బతుకుతాడు, వాడు మనస్సుని సాటిస్ఫై చేసుకోవడానికి వాడు బతుకుతాడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, నీవు జీవితం ఉంది జీవించలేకపోతున్నావు, నీకు జీవితం ఉంది, ఆయుర్దాయం ఇచ్చాడు భగవంతుడు నీకు, కానీ జీవించలేకపోతున్నావు. ఏది ఆయుర్దాయం ఇచ్చిన ప్రయోజనం ఏంటి? ఆయుర్దాన్ని నీకు ఇచ్చాడు కానీ జీవించలేకపోతున్నావు. నది నది ఉంది, నీళ్ళు లేవు. ఆయుర్దాన్ని ఏం చేసుకుంటావు నువ్వు? నువ్వు ఆయుర్దాన్ని జీవించలేకపోతున్నప్పుడు ఏం చేసుకుంటావు? ఆయుర్దాన్ని ఏం చేసుకుంటావు? అంచేది నువ్వు, నీకు ఆయుర్దాయం ఉంది, ఈ ఆయుర్దాన్ని ఏం చేయాలి నువ్వు? భగవంతుని ఇప్పుడు ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా భగవంతుని ప్రీత్యర్థం అది గుళ్ళు గురు పెడతాంటే, భగవంతుని ప్రీత్యర్థమే నువ్వు మాట్లాడుతుంటే, ఏ పని చేసినా భగవంతుని ప్రీత్యర్థమైన ఆ భగవంతుని సంతృప్తి పరచడం, భగవంతుని సాటిస్ఫై అవ్వడం కోసం, ఆయన ఆయన దయని సంపాదించడం కోసమే నువ్వు నీ ఆయుర్దాన్ని ఉపయోగిస్తుంటే అది నిజంగా నువ్వు జీవించినట్లే. లేకపోతే కర్మ పోషించుకోవటం మళ్ళీ ఈ కర్మని పునర్జన్మలో చుట్టుకోండి. అంటే ఇక్కడ దీని అర్థం మీరు అర్థం చేసుకొని ముగిస్తున్నాను, మన అహంకారాన్ని మన మనస్సుని సంతృప్తిపరుచుకునే పనులన్నీ కూడా మళ్ళీ ఇట్లు మన సమాధానం చెప్పాలి, ఇట్లు మన పునర్జన్మలు ఇవే మనకు ఎదురవుతాయి. అంటే నువ్వు జీవించొద్దంటావు, నీకు ఆయుర్దాన్ని ఇచ్చాడు భగవంతుడు, ఆయుర్దాన్ని భగవంతుడి ప్రీ భగవంతుడి యొక్క దయ సంపాదించడానికి ఆయుర్దాన్ని నువ్వు ఉపయోగిస్తే అప్పుడేమవుతుంది, పాత వాసనలు వెళ్ళి పోతాయి, కొత్త వాసనలు రావు. పాత వాసనలు వెళ్ళి పోతాయి, కొత్త వాసనని కొత్త వాసనలు రావు. నువ్వు నీకు రావు, నేను పవిత్రుని చేస్తాను, నిన్ను పరమ పవిత్రుని చేస్తాను, అగ్నిహోత్రంతో సమానంగా చేస్తాను. ఎలా చేస్తాడండి భగవంతుడి భక్తుని? ఎలా చేస్తాడు? అగ్నిహోత్రంతో కూడా, అగ్నిహోత్రంతో సమానంగా చేస్తాడు. సరసారంగా పరమ పవిత్రుని ఏమంటారంటే వాళ్ళేంటండి, నిప్పుతుడు సమానం అంటారు. మామూలుగా మాట వలసకేలా చెప్తారు సామెత. వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏంటి, వాళ్ళు నిప్పుతోడు సమానం అంటారు. మన దేశ రాజకీయ నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి కూడా అటువంటి వాడు, వాడు నిప్పు లాంటి వాడే. మన దేశ రాజకీయ నాయకులు చెప్పుకోదగిన వాడు లాల్ బహదూర్ శాస్త్రి. అయితే ఆయనకి మహాత్మా గాంధీ గారు కొన్న పేరు ఆయనకి లేకపోయినా భగవంతుడి దృష్టిలో పరమ పవిత్రుడు. ఆయన పేరుకి పవిత్రతకి ఏం సంబంధం లేదు. ఆయనకి ఎన్ని 2 సంవత్సరాలు ప్రధానమంత్రి చేశాడు, 17 క్యాబినెట్ మినిస్టర్ చేశాడు, 2 ఏళ్ళు యూపీలో స్టేట్ మినిస్టర్ చేశాడు. ఎన్ని సంపదలు, ఎన్ని భోగాలు, ఎన్ని ఎదురుగుండా కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా ఆయన లోపడలేదు, ఏ ఆకర్షణకి లోపడలేదు. కనిపించే భోగాలన్నీ ప్రతిబింబం భోగాలు. ఏం భోగాలు? అది ప్రతిబింబం. తర్వాత మనం అనుభవించే ఈ జన్మలో మనం అనుభవించే పూర్వజన్మల్లో మనం అనుభవించే భోగాలు, ఈ జన్మలో మనకు రోగాలు. మళ్ళీ ఈ జన్మలో అనుభవించే భోగాలన్నీ వచ్చే జన్మలు ఎలా వస్తాయి? అయ్యే రోగాలు. మనిషి భోగం అనిపిస్తే నెమ్మదిగా రోగం కింద మారిపోతుంది. సాధకుడు, ముముక్షువు, జిజ్ఞాసువు భోగాన్ని ఎలా చూడాలని చూడడు. వాడికి నిజమైన జిజ్ఞాస ఉంటే మామూలుగా ఎండిపోయిన కుక్క మాంసం ఎలా ఉంటుందో, బాగా కుళ్ళి ఎండిపోవటం కాదు, బాగా కుళ్ళిపోయినటువంటి మాంసం తినేవాళ్ళకు కూడా బాగా కుళ్ళిపోయిన కుక్క మాంసం మీదకి వెళ్ళదు మనస్సు. అలాగే మోక్షకాంక్ష ఉన్న వాడికి నీకు అర్థమవుతుంది, ఆ జిజ్ఞాస ఆత్మజ్ఞానం సంపాదించాలన్న జిజ్ఞాస ఉన్నవాడికి భోగాలు కూడా అలా అనిపిస్తాయి. అంటే మనస్సు అక్కడ వాలదన. మాంసం తినేవాడు కూడా కుక్క మాంసం మీద వాలదు అక్కడ. అంటే గీతలు ఏమని చెప్పాయంటే, నువ్వు బాగుపడాలంటే మనుషుల్లో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. నీకు అర్థమవుతుందా? ఏనుగులు, కుక్కలు, మనుషులు, దేవతలు అందరి హృదయాల్లోనే అంతర్యమిగా, అందరి హృదయాల్లోనే నేను ఉన్నాను, అంతర్యమిగా ఉన్నారు. వాళ్ళ గుణాలను చూడొద్దు, నన్ను చూడటం నేర్చుకోను. బాగా అర్థం చేసుకోండి, ఒక ప్రతి మనిషి ఏ గుణాలు ఉంటాయి, అవి మంచి గుణాలు అవ్వచ్చు, చెడ్డ గుణాలు. ఆ గుణాలు నీకెందుకు? గుణాలు అవి ప్రకృతి, ఆ గుణాలన్నీ ప్రకృతి. అంచేత అది శరీరమే ప్రకృతి. మన శరీరానికి వలకాడులో కాల్చేపు 4వ తారీఖున భీమవరంలో వలకాడు ఓపెనింగ్. ఆ వలకాడు ఓపెనింగ్ మేము కూడా వెళుతున్నాం. 3 రకాలు భూమిలో తీసి కప్పెట్టమంటే కప్పెడతారు, ఎలక్ట్రికల్ దాంట్లో కాల్ చేయమంటే కాల్ చేస్తారు. అది కొంతమందికి ఎలక్ట్రికల్ కాల్చాలంటే ఇష్టం లేదు, పుల్లతో కాలుస్తారు. కొంతమందికి పుల్ల అంటే ఇష్టం, కొంతమంది పుల్లలతో కాలుస్తారు, కొంతమంది ఎలక్ట్రికల్ దాంట్లో పెడతారు, ఎముకలు మనకిస్తారు. 24 ఎముకలు అయ్యి కొంతమంది భూమిలోకి పెడతారు. 4వ తారీఖున భీమవరంలో శ్మశానం ఓపెన్. మీరు అక్కడికి రాకండి, వస్తారేమో. మమ్మల్ని ఏదో ఆహ్వానించాడు కాబట్టి శ్మశానానికి వెళ్తాను, మీరు అక్కడ ఏదో ఉందని రాకని తెలియక. పొద్దున్న భీమవరంలో 4వ తారీఖు ఉదయం 10 గంటలకు ఓపెనింగ్. మీరు అక్కడ ఏదో ఓపెనింగ్ రాకండి, రావద్దు చదవడం కోసం చెప్తాను. భవిష్యత్తులో కారు కూడా పెడతారు, ఇలా మా ఇంటికాడ పలానాడు చచ్చిపోయారంటే అది కారు వచ్చి శవాన్ని తీసిపోతుంది. మళ్ళీ మీరు మోయటం ఈ గొడవలు అక్కర్లేకుండా. ఒక అంబులెన్స్ లాంటి ఏదో కారు పెడతారో ఆ శవాన్ని అక్కడ తీసిపోతుంది. మామూలు కప్పెడితే మట్టి అయిపోతుంది, కాలిస్తే బూడిచ్చేస్తారు. ఆ బూడిది కొంత ఎముకలు అయ్యి ఇస్తారు కొంత. ఆ కలియుగంలో అనిపిస్తున్నట్టుంది భగవంతుడు అసత్యం. మీకు అర్థమవుతుందా? బ్రహ్మం అసత్యము. ఏదైతే ఉందో, ఏదైతే సత్తో అది అసత్ అనుకుంటా ఉంటాడు కలియుగంలో. అంచేత సత్తు అసత్యం అనుకుంటాడు, అంటే భగవంతుడు అసత్యం అనుకుంటాడు. ఇంకా కలియుగంలో దేహం పని అయితే అందరికి దేహం ఒకటే నిజం, దేహం ఒకటే నిజం. ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం కట్టు 24 గంటలు అలా ఉంటాడు. ఇది కలియుగ లక్ష్యం అని చెప్పాడు పురాణం. ఇరవై నాలుగు గంటలు దేహం గొడవలో ఉంటారని చెప్పాడు. యుగ ప్రభావం అది. అయితే మనకి కఠినమైన సాధనలు చెప్పకుండా ఈ నామం తేలిగ్గా అవుతుంది. కృతయుగంలో యజ్ఞాలు యాగాలు చేశారు, ఇంకో యుగంలో ఏదో ధర్మాలు అవి చేశారు. మీరు కృత కలియుగం లాంటి పెద్ద పెద్ద సాధనలు మీరు చేయలేరు. దేహాభిమానం ఎక్కువ, దేహ బుద్ధి ఎక్కువ, శవ బుద్ధి ఎక్కువ. అయితే మీరు నామాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకున్నా మీకు సరిపోతుంది. వాళ్ళు పొందిన కృతయుగంలో వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందారు, అటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందొచ్చు. కూల్ ఎవర్ మైండ్, కూల్ ఎవర్ మైండ్ బై ది నేమ్ ఆఫ్ గాడ్. నెమ్మదిగా మీ దేవుడి యొక్క నామం జాగ్రత్తగా స్మరించుకుంటూ మీ మనసును చల్లబెట్టుకోండి. మీ మనసు వేడిగా ఉండొచ్చు, చల్లబెట్టుకోండి. మీ మనసు అశాంతిగా ఉండొచ్చు, శాంతిగా చేసుకోండి. మీ మనసు విరోధంగా ఉండొచ్చు, విరోధంగా పెట్టుకోకుండా మీ మనసుని స్నేహితుడిగా మార్చుకోండి. ఇవన్నిటి నామ ప్రభావం వల్ల ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. కూల్ ఎవర్ మైండ్, ఫైట్ ఎవర్ మైండ్ బై ది రిప్యుటేషన్ ఆఫ్ గాడ్, బై ది నేమ్ ఆఫ్ గాడ్. అంటే ఇన్ని ప్రయోజనాలు ఒక నామం వల్ల మీకు వచ్చేస్తాడు. ఈ నామం గురించి మహారాష్ట్ర భక్తుడు నామదేవుడు ఎంతో చెప్పాడు. 1000 పేజీలు చెప్పాడు నామం యొక్క వైభవం గురించి. అంటే ఒక నామం వల్ల మీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతున్నాను, ఈ ఒక్క నామం వల్ల మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. మీరు ప్రేమపూరితంగా చేస్తే అదే నందిని వాళ్ళు మీ సొమ్ము నమ్మ పొద్దు దుమ్ము. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కూల్ ఎవర్ మైండ్, క్వైట్ ఎవర్ మైండ్ బై ది నేమ్ ఆఫ్ గాడ్. అశాంతిగా ఉన్న మనసు శాంతిలోకి వస్తుంది, క్షోభలో ఉన్న మనస్సు శాంతిలోకి వస్తుంది. నీకు అర్థమవుతుంది? బాగా వేడిగా ఉన్న నీళ్లు ఫ్యాన్ కింద పెడితే ఎలా చల్లారిపోతాయి. మీ మనసు ఒకవేళ రజగుణంలో ఉంటే తమగుణంలో నెమ్మదిగా సత్వగుణంలోకి వచ్చేస్తుంది. ఇదంతా నామ ప్రభావం వల్ల. మీరు గౌరవంగా చేస్తే, ప్రేమగా చేస్తే మీ ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే ఎంత గౌరవంగా చూసుకుంటారు. అలాగే నామాన్ని కూడా మీరు ఎంత గౌరవంగా ప్రేమగా చేస్తే పూర్వం పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వచ్చినాయో ఈ నామం వల్ల మీరు ప్రేమపూరితంగా కనుక చేస్తే, ఇష్టపూర్వకంగా కనుక చేస్తే అన్ని ఫలితాలు మీకు వచ్చేస్తే ఇది కలియుగంలోని అడ్వాంటేజ్ మీకను. కలియుగం బొత్తిగా చెడ్డది అనుకోకండి. ఇంత తేలిక పద్ధతిలో అన్ని ఫలితాలు మాకు, కానీ రిపీటేటివ్స్ రావు. Live to by the words of God. తర్వాత వేళ మీరు జ్ఞాపకించుకో, ముందు డబ్బు తర్వాత బుద్ధి కాదు, ముందు బుద్ధి తర్వాత డబ్బు. బుద్ధిలో అక్కడ డబ్బు వచ్చేసింది అనుకోండి, ఆ డబ్బాన్ని పాడు చేయ, ఇతరులు ఎవరు పాడు చేయక్కర్లేదు, ఆ డబ్బాన్ని పాడు చేసేస్తాం. ఇతరులు వచ్చి నువ్వు పాడైపోయిన అని చెప్పక్కర్లేదు, ఆడే పాడైపోతా ఉంటాడు. అయితే ముందు సరస్వతి తర్వాత లక్ష్మి, ముందు లక్ష్మి తర్వాత సరస్వతి కాదు. బుద్ధి రాకుండా డబ్బు వస్తే అది పాడైపోతాడు. బుద్ధి వచ్చిందా, డబ్బు వచ్చింది అనుకున్నాడు, ఆ డబ్బు వాడు పవిత్రమే చేస్తుంది కానీ పాడు చేయదు. అయ్యా ముందు సరస్వతి కటాక్షం, తర్వాత లక్ష్మీ కటాక్షం. ముందు డబ్బు, తర్వాత బుద్ధి కాదు. ముందు బుద్ధి, తర్వాత డబ్బు. బుద్ధి వచ్చిందని డబ్బు వస్తే ఆ బుద్ధిని ఆ డబ్బు పాడు చేయదు. బుద్ధి రాకుండా ముందు డబ్బు వచ్చేస్తుంది అనుకున్న బుద్ధిని డబ్బు పాడు చేసేస్తుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి, అని రాసుకోండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వాక్యాలు మీకు నచ్చిన వాక్యాలు రాసుకోవాలి. వాక్యము దేవుడై ఉన్నది, మన మాటలు దేవుడి కాదు. దేవుడు చెప్పిన వాక్యము దేవుడై ఉన్నది. ఏం చెప్పండి, ఆ దేవుడు తన హృదయంలో ఏదో ఉందో అదే చెబుతాడు. దేవుడు హృదయంలో ఏదో ఉందో అదే చెప్తాడు. అంచేత ఆయన వాక్యము దేవుడై ఉన్నది. దేవుడు తన హృదయంలో ఏదైతే ఉందో అదే ఆ మాట చెప్తాడు. కాబట్టి దేవుని మాట ఏమైంది, దేవుడి మాట ఏమవుతుంది, దేవుడై ఉన్నది. ఇది పైచాకరస్, ఈ జామెట్రీ, ఈ జామెట్రీ కనిపెట్టినటువంటి ఫాదర్ ఆఫ్ పైచాకరస్ వాడు చెప్పాడు, ఈశ్వరుడు ఒక ఎనర్జీ ఒకటి ఉంది, కాస్మిక్ బీయింగ్ ఒకటి ఉంది. అంటే మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒక యూనివర్సల్ ఎనర్జీ ఉంది, ఒక కాస్మిక్ బీయింగ్, ఒక కాస్మిక్ బీయింగ్ ఉంది, ఒక శక్తి అనేది ఒకటి ఉంది. మనకు అర్థం కాకపోవచ్చు కాకపోవచ్చు, పునర్జన్మలు ఉన్నాయి. ఆ కాస్మిక్ బీయింగ్ లో ఉన్నదేదో ఉంది, అందులో ఐక్యమయ్యే వరకు ఎవడు పునర్జన్మ ఆపు చేయలేడని చెప్పాడు పైథాగరస్. ఉన్నదేదో ఉంది, అందులో మనం ఐక్యం, మనం అంటే మనస్సు, మనం అంటే ఎవరు, మనస్సు. ఆ మనస్సు ఐక్యమయ్యే వరకు అడుగు పునర్జన్మ లాగమన్నాడు పైథాగరస్. అది నేచర్ ప్రకృతి తీసుకొచ్చేస్తుంది అడుగు పునర్జన్మ. ఆ పునర్జన్మ వచ్చి కొద్ది ఓసనకు సంతోషం అటను. మళ్ళీ కొత్త కళ్ళు వస్తున్నాయి, కొత్త అవయవాలు వస్తున్నాయి, మన పని బాగుంటుందని. ముసలి శరీరం సినిమాలు ఏం చేస్తుందండి, కొత్త శరీరం వస్తుంది అనుకోండి, రోజు కొత్త కళ్ళు వస్తాయి, ఇక సైట్ అది ఉండదు, రోజు సినిమాకి వెళ్ళిపోవచ్చు. మనిషి చచ్చిపోతాడంటే మనకు బాధ కానీ వాసనకు సంతోషం అంటుంది. మళ్ళీ కొత్త శరీరంలో మనం విజృంభించవచ్చు, మనం అక్కడ మళ్ళీ కాపురం పెట్టుకోవచ్చు. అంటే నామం చేయగా చేయగా మైండ్ బర్న్ అయిపోతుంది. నామం చేయగా చేయగా అవుతుంది, మా నామం చేయగా చేయగా మైండ్ బర్న్. ఈ వాసన ఎలకలు ఎక్కడ ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. ప్రత్యేకంగా ఎలకలు కాల్చక్కర్లేదు, ఇల్లంతా కాలిపోతే ఎలకలు కాలిపోతాయి. నీకు అర్థమవుతుంది, ఎలకలు బోన్ లేచి పట్టక్కర్లేదు, ఇల్లన్నీ కాలిపోతే, ఇల్లు కాలిపోతే ఎలకలు కొరక. అలాగే ఈ వాసన సంస్కారాలు ఎక్కడ ఉంటాయి, మనసులో ఉంటాయి. మనసు బర్న్ అయినప్పుడు అయిపోతాయి. ఇల్లంతా అంటిపోయినప్పుడు ఇంట్లోని ఎలకలు భోజనేసి పట్టుకోకలే, ఇంట్లోని ఎలకలు కూడా చచ్చిపోతాయి. అలాగే మనసు ఎప్పుడైతే బర్న్ అయిపోయిందో ఈ మనసులోని ఎలకలు కూడా కాలు బూడిదైపోతాయి. అది ప్రస్తుతం మనం చేయవలసిన సాధన ఏంటంటే, మీరు చేసుకునే పని మానద్దు, మీరు చేసుకునే పని జాగ్రత్తగా చేసుకోండి, మీ స్వధర్మం నిర్వర్తించుకోండి, పరధర్మం కూడా వెళ్ళకండి. ఎవరో ఏదో గంతులేశారని మీరు గంతులు వేయద్దు, ఎవరో ఏదో గంతులేశారని మీరు గంతులు వేయద్దు. పరధర్మం ప్రమాదం తీసుకొస్తుంది, స్వధర్మం క్షేమాన్ని తీసుకొస్తుంది. అనుకరణ పనికి రాదు. వాళ్ళకు ఉన్నది ఏదో వాళ్ళు తింటారనుకుంటే మనకు అసూయ రాదు. మీకు అర్థమవుతుంది, అది మనకు కావాలనుకున్నప్పుడు అసూయ వస్తుంది, లేకపోతే మనకు అసూయతోటి పని ఉంది. మనకు అసూయతోటి, మనకి కోరిక లేనప్పుడు అసూయతోటి పని ఉంది. ఎంత ఎంత స్వీట్ గా చెప్తాడు చూడండి, వాడుకున్నది ఏదో వాడికి ఉండడం ఏంటి, నీకేమి తొందర అంటాడు భగవంతుడు. వాడుకున్నది ఏదో ఉంది, నీకేంటిది, నన్ను స్మరించుకోవడం మానేసింది, ఆ ప్రకృతి గొడవలు ఎందుకు నీకు, అవన్నీ ఎంత ఉన్నా ఒకటి లేని సున్నలే. అది సాధన. నామం చేసుకోండి, జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన పని ఇచ్చే అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు సెల్ఫ్ కంట్రోల్, టు మైండ్ కంట్రోల్ అండ్ సెన్స్ కంట్రోల్. అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్మోస్ట్ ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెన్స్ కంట్రోల్. అంటే మనస్సును పవిత్రం చేసుకోవడానికంటే మించిన పని సృష్టిలో లేదు. మీకు బాగా అర్థం చేసుకోండి, మన మనస్సును మనం నిగ్రహించుకునే పని కంటే, మన మనస్సును మనం పవిత్రం చేసుకునే పని కంటే, దాంతో సమానమైన పని కానీ దానికంటే మించిన పని కానీ సృష్టిలో లేదు. ఏం చేయాలంటే ఈ మనస్సును ఎప్పుడైతే మనం పవిత్రం చేశామో అది బ్రహ్మం కూడా పవిత్రమైంది. ఇది బ్రహ్మాకారం చెందుతుంది, మనస్సే బ్రహ్మాకారం చెందుతుంది. అప్పుడు నువ్వు ప్రకృతి నుంచి విడిపోతావు, ప్రకృతి నుంచి విడిపోతావు. అంటే ఆ కురిడి కొబ్బరి, ఈ కొబ్బరికాయ ఉంచండి, ఆ కొబ్బరికాయ కురిడి కొబ్బరికాయ పెంకులోంచి విడిపోతుంది. కురిడి కొబ్బరికాయ పెంకులోంచి ఎలాగైతే అది లోపల విడిపోతుందో అలా ఈ ప్రకృతి నుంచి విడిపోతావు. మీరు కురిడి కొబ్బరికాయ చూస్తే పెంకికి లోపల గుంజికి సంబంధం ఉండదు. అలా విధంగా నువ్వు ప్రకృతి నుంచి విడిపోతావు కురిడి కొబ్బరికాయ కన్నా. ఈ నామం వల్ల ఎన్ని లాభాలకి ఏకాగ్రత వస్తుంది, మీకు అర్థమవుతుంది. పని ఎంత నిష్ట పెరుగుతుంది, బద్ధకం పోతుంది, తమగుణం పోతుంది, నువ్వు పవిత్రుడవుతావు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన దానికంటే అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడికి బంధువు అయిపోతావు. ఎందుకు నీ కాలిపోయి చుట్టాలి మనకి? ఉలకాళ్ళకి వెళ్తున్నాం కదా నాలుగో తారీఖు, ఎంతమంది చుట్టాలన్నా కాలిపోయి వాళ్ళు కదా వీళ్ళు. నామం చేసుకోవటం అంటే మనం భగవంతుడికి బంధువు అవుతాం అంటుంది. భగవంతుడికి క్లోజ్గా అయిపోతావు, భగవంతుడికి బాగా నిగ్రెస్ట్ అయిపోతావు, భగవంతుడికి డిగ్రెస్ట్. అంతేకాదు నువ్వు భగవంతుడికి బంధువు అయిపోతావు. నిరంతరం కాన్స్టెంట్గా ఈ నామం చేయటం వల్ల భగవంతుడికి ఎప్పుడు నువ్వు బంధువు అయిపోతావు. భగవంతుడికి వంటింట్లో చుట్టం అయిపోతావు, నువ్వు వంటింట్లో చుట్టం అయిపోయిన తర్వాత హృదయం భగవంతుడి యొక్క హృదయంలో ప్రవేశిస్తావు. భగవంతుడి యొక్క హృదయంలో ప్రవేశించాక ఆయన స్వరూపాన్ని కానీ ఇచ్చేస్తాడు. ఆయన స్వరూపాన్ని నువ్వు పుచ్చుకోలేవు, భగవంతుడి హృదయంలో నువ్వు ప్రవేశించాక ఆయన స్వరూపాన్ని నీకు ఇచ్చేస్తాడు. అది నీ కడసారి జన్మ. భగవంతుడు మనకు చుట్టం అవుతాడు, మనకంతకంటే ఏం కావాలండి? ఈ కాలిపోయే చుట్టాల కంటే కాలిన వాడు మనకు చుట్టం అవుతాడంటే అంతకంటే ఏం కావాలి? పుట్టుకులతోటి చావులతోటి సంబంధం లేని ఈశ్వరుడే మనకు చుట్టం అవుతాడంటే అందుకని మనకు కావాల్సింది ఏముంది? అది రహస్యం. ఈ నామాన్ని ఇష్ట ప్రేమగా చేయటం వల్ల ఆయనకి రిలిటీ అయిపోతాం. అంతర్యామగాని ఈశ్వరుడికి నారాయణుడికి మనం బంధువు అయిపోతాం. మీ తప్ప మీ తర్వాత పని ఆయనే చూసుకుంటాడు, ఏం చెయ్యలేడు. ఓ భగవంతుడు, మీకు ఆయుర్దాయం ఉన్నా లాభం లేదు. మీకు మీరు జీవించడం నేర్చుకోకపోతే ఎలా జీవించాలో చేతకానప్పుడు, ఎలా జీవించాలో నేర్చుకోనప్పుడు మీకు ఆయుర్దాయం ఉన్నా లాభం లేదు, నది ఉన్నా లాభం లేదు. అందులో నీళ్ళు లేనప్పుడు మీరు 100 ఏళ్ళు బతికిన ప్రయోజనం లేదు. శాంతి శాంతి శాంతి.